पूज्यो गणाधिपः ओम गम गणपतये नमः ओम श्री गणेश जय गणेश जय जय गणेश ప్రియా బ్రహ్మానంద స్వరూపులైన శ్రోతలారా, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు అతి పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి, శ్రీ విరోధనామ సంవత్సరం, వికృతి నామ సంవత్సరం, చైత్రమాసం, శ్రీరామ నవమి, ఆర్ద్ర నక్షత్రం, బుధవారం, పవిత్రమైనటువంటి ఈ శ్రీరామ నవమి రోజు ప్రియ శ్రోతలైనటువంటి మీ అందరికీ ఆ రామచంద్రమూర్తి యొక్క కరుణాకటాక్ష వీక్షణ సర్వదా ప్రాప్తించనుగాక. శ్రోతలుంటేనే చెప్పేవారికి చెప్పటం అనేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం లభిస్తుంది. అందుకని రామానంద స్వరూపులుగా మిమ్మల్ని అందరినీ ఉపాసిస్తూ ఈరోజు ఈ సందర్భంగా శ్రీ వ్యాస ప్రోక్త రామాష్టకం
రజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామమద్వయం జటాకలాపశోభితం సమస్త పాపనాశనం స్వభక్తి భీతి భంజనం భజేహ రామమద్వయం స్వభక్తి భీతి భంజనం భజేహ రామమద్వయం నిజస్వరూపబోధకం కృపాకరం భయాపహం సమం శివం నిరంజనం భజేహ రామమద్వయం అసత్ ప్రపంచ కల్పితం హ్యనామ రూప వాస్తవం నిరాకృతిం నిరామయం భజేహ రామమద్వయం నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం చితేక రూప సంతతం భజేహ రామమద్వయం భవాభిపోత రూపకం యశేష దేహ కల్పితం గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయం మహత్తత్వబోధకం సువిరాజమాన విగ్రహం పరాత్పర ప్రబోధకం భజేహ రామమద్వయం శివప్రదం సుఖప్రదం భవశ్చిదం భ్రమాపహం విరాజమాన దైవికం భజేహ రామమద్వయం రామాష్టకం పఠతి యః సుకరం సుపుణ్యం వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః విద్యాం స్త్రియం విపుల సౌఖ్యం అనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం ఇది శ్రీ వ్యాస ప్రోక్త శ్రీరామాష్టకం. లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. లోకో రమయేతేతి రామః. చూడండి, ఈ లోకం బంధం అనుకుంటున్నాం. రామచంద్రమూర్తి అట ఈ లోకమంతా నా స్వరూపం కదా అని రమిస్తారట. లోకం అందరినీ ఆనందింపజేస్తారట. ఈ శ్లోకానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఈ నిర్వచనానికి లోకో రమయేతేతి రామః అటువంటి రామచంద్రమూర్తి సర్వ జీవరాశులకు సుఖ శాంతి ఐశ్వర్య ఆనందములు ప్రసాదించుగాక అని ఈ సందర్భంలో ఈ పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి సందర్భంలో రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఇప్పుడు మనం ఉత్పత్తి ప్రకటన కొనసాగిస్తున్నాం. జీవన్ముక్తి విదేహముక్తి గురించి చెప్పుకుంటూ వచ్చారు శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, విదేహముక్తుడు వ్యక్తుడు కాడు, అవ్యక్తుడు కాడు, దూరంగానూ లేడు, దగ్గరగానూ లేడు. సర్వాత్మకుడై తానే బ్రహ్మమై ప్రకాశిస్తూ ఉన్నారయ్యా. ఆయనే విష్ణుమూర్తిగా బ్రహ్మదేవుడిగా సృష్టిస్తూ, విష్ణుమూర్తిగా పరిరక్షిస్తూ, శివుడుగా లయకారుడై ఉన్నారు. సూర్యునిలో తేజస్సు అయి ఉంటారు, భూమిలో ఓజో రూపులై ఉంటారు, దేహంలో వైశ్వాన రూపులై ఉంటారు. ఇన్ని రూపాలు తానై ఉంటారు, రూపరహితులై ఉంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు రామచంద్రమూర్తి ప్రశ్నిస్తున్నారు, హే మహర్షి, మీరు చెప్తున్న దాన్ని బట్టి విదేహముక్తులు ఈ త్రిలోక సృష్టి రూపంగా వెలయిస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. వారే ఈ పాతాళ లోకం, భూలోకం, ఊర్ధ్వలోకాలు ఇన్ని రూపాలుగా అందులో జీవరాశులుగా ప్రకాశిస్తూ ఉంటారు అని నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ మహానుభావులు నేను ఒక దేహమును అనేటువంటి పరిమితత్వాన్ని ధృవీకరించి ఉంటారు, అతీతులై ఉంటారు కదా. నేను జీవుడను, నేను దేహమును అనేటువంటి స్థితిని ఎంతగానో అధిగమించిన వారే ఈ చరాచర సృష్టి స్వరూపులై ఉంటారు అని నేను అర్థం చేసుకుంటున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి. అవును కదా, చిరునవ్వు రామచంద్ర. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. వారు బ్రహ్మమును తెలుసుకోవడం కాదయ్యా, బ్రహ్మమే తామై ప్రకాశిస్తారు. మన ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం బ్రహ్మవేత్తలం అవటం కాదు, బ్రహ్మమే మనం అవటం. బ్రహ్మమే మనమై వెలుగొందాలి. ఇప్పుడు ఇక త్రిలోక స్వరూపులుగా ఆ విదేహముక్తులు అవుతున్నారా అన్న ప్రశ్నకు వస్తే, అసలు ఈ త్రిలోకాలు ఉన్నాయా అని మన మొట్టమొదటి క్వశ్చన్ చేయవలసి వస్తుంది. ఈ త్రిలోకాల యొక్క ఉనికి కూడా కేవలం భ్రమ మాత్రమేనయ్యా, లేక కల్పన, కథలోని కల్పన వంటిది. కథలో ఒక పాత్రను కల్పించి ఆ పాత్రకు లక్షణాలు చెప్పుకున్నట్టు సృష్టిలో ఈ ఊర్ధ్వ అధో లోకాలు, జీవులు, వాళ్ళ స్వభావాలు అటువంటి కథాకల్పన వంటిది అని గమనించబోయా. కాబట్టి త్రిలోకాలు అన్నది భ్రమ కల్పనయే అయి ఉండగా, మన విదేహముక్తులు ఆ రూపంగా అవటం అనేది కూడా మనం చిరునవ్వుతో స్వీకరించవలసిన విషయం. ఇక పరబ్రహ్మము సృష్టిగా మారుతోందా? ఆకాశంలాగా, అఖండాకాశంలాగా అత్యంత నిర్మలము, పరమశాంతము, కేవల చిద్రూపము అయినటువంటి పరబ్రహ్మతత్వం లేక బ్రహ్మము జగత్తుగా మారటం లేదయ్యా. జగత్తులుగా మారుతోంది, జగత్తుగా కనబడుతోంది, జగత్తుగా ఉన్నది, ఇవన్నీ కూడా సరికాదు. దృష్టాంతాలు చెప్తాను చూడుకొని. బంగారపు ఆభరణం ఉంది, అంటే బంగారంలో ఆభరణం ఉందా? కాదు కదా. కొన్ని బంగారం ఆభరణంగా మారిందా? లేదే. బంగారం ఉంగరం, బంగారపు ఉంగరం, ఉంగరం ఎట్లుంది? బంగారం లేకుండా పోయి ఉంగరం వచ్చిందా, లేక బంగారంలోంచి ఉంగరం వచ్చిందా? బంగారమే బంగారంతో తయారైంది కాబట్టి దాన్ని ఉంగరం అన్నాం. అలాగే ఈ జగత్ అనబడే దాని యొక్క మూల పదార్థం పరబ్రహ్మమే కాబట్టి ఆ పరబ్రహ్మము జగత్తుగా మారలేదు అని గమనించు. ఏ విధంగా బంగారం ఆభరణంగా మారలేదు? బంగారపు ఆభరణము అన్నప్పుడు బంగారం యొక్క ఆభరణం కాదు, లేక బంగారం పోయి ఆభరణం అవలేదు, బంగారమే ఆభరణంగా కనబడుతుంది. దర్శాలు ఒకనక ఆకారాన్ని మనం ఆభరణం అని పేరు పెట్టాం. అలాగే పరబ్రహ్మం యొక్క ఒకనక చమత్కారాన్ని జగత్గా మనం పిలుస్తున్నాం, కానీ పరబ్రహ్మం జగత్ అవలేదయ్యా. ఇంకో దృష్టాంతం చెప్తాను చూడు. వాయువు వీచిక ఉంది, వాయువు వీచిక వచ్చి మనం స్పృశిస్తుంది, అంటే వాయువు వీచికగా మారిందా? లేదు కదా. మరి వీచికగా కనిపించేది ఏది? కృషించేది వాయువే కదా. వాయువు తన యొక్క స్వభావాన్ని తత్వాన్ని వదిలిపెట్టి వీచికగా మారలేదుగా, అయినా మనం వాయు వీచిక అంటాం. అలాగే జగత్ అనేటువంటిది మనం వాడుతున్నాం, కానీ పరబ్రహ్మం సమక్షంలో జగత్ అనేది లేదు. వాయు వీచికగా కనిపించిగా వాయు వీచికగా కనిపించేది కూడా వాయువే. వీచిక లేనప్పుడు శాంతంగా ఉన్న వాయువు అప్పుడు కూడా వాయువే. అలాగే జలం ఉందనుకో, జల తరంగం అంటాం. జలం తరంగంగా మారిందా? లేదే. కొన్ని జలంలో తరంగం ఉందన్నావా? అది కుదరదు. జలమే తర ఒకనక ఆకారం పొందినప్పుడు మనం దానికి తరంగము అని పేరు పెట్టాం. బంగారమే ఒకనక ఆకారానికి రూపం, ఒకనక ఆకారంగా మలచబడినప్పుడు దానికి మనం ఉంగరం అని పేరు పెట్టాం. వాయువే, వాయువులో ఒకనక స్పందన ఉన్నప్పుడు ఆ స్పందనను మనం వాయు వీచిక అంటున్నాం. అంతేకాని వాయువు కన్నా వీచిక వేరే ఇంకోటి లేదు, జలం కన్నా వేరుగా తరంగం ఇంకోటి లేదు, పరబ్రహ్మం కన్నా జగత్ అనబడేది లేదయ్యా. అందుచేత విదేహముక్తులు ఈ జగత్తుగా కనిపించేది బ్రహ్మమే అని ఆస్వాదిస్తూ ఉంటారు. అంతేకాదు, నేనుగా కూడా కనిపించేది బ్రహ్మమే, ఏ బ్రహ్మమైతే జగత్గా కనిపిస్తోందో ఆ బ్రహ్మమే నేను అనబడు స్పందనగా కూడా కనిపిస్తోంది, కాని నేనుగా మారట్లేదు, మారకుండానే అలా కనిపిస్తోంది. జలం తరంగంగా కనిపించినట్టు నేనుగా పరబ్రహ్మమే ఉంది కాబట్టి, ఈ జగత్ పరబ్రహ్మమే కాబట్టి నేనే నన్ను జగత్ రూపంగా చూసుకుంటున్నాను కాబట్టి ఈ జగత్గా కనిపించేది నేనే, ఇదంతా పరబ్రహ్మమే, ఇదంతా ఆత్మస్వరూపమే అన్నటువంటి ఒకనక ఆస్వాదనలో వాళ్ళు ఉంటారు. రామచంద్రమూర్తి అడుగుతున్నారు, స్వామి నాకు ఒక విషయం చెప్పండి, ఈ జగత్తుగా కనిపించేది పరబ్రహ్మమేనా? రామచంద్ర, జగత్ అనబడేది వేరుగా లేదయ్యా, పరబ్రహ్మం మనకు వేరుగా అవలేదు. ఈ నేను చెప్తున్నటువంటి ఈ సత్యం సద్ వస్తువును సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తే సత్యం బోధపడుతుందయ్యా. పరబ్రహ్మము జగత్తుగా అవలేదు, కానీ జగత్తుగా కనిపించేది పరబ్రహ్మమే. ఒక ఒక యాక్ట్ చేసేటువంటి యాక్టరు పాత్రగా మారలేదు, కానీ పాత్రగా ఉన్నది ఆ యాక్టరే అని ఎలా మనం సమన్వయించుకోగలమో అలాగే మహనీయులు సద్వస్తువైనటువంటి పరబ్రహ్మము జగత్తుగా మారకపోయినప్పటికీ జగత్తుగా కనిపించేది పరబ్రహ్మమే అని గమనిస్తూ ఉన్నారయ్యా. ఇది బ్రహ్మజ్ఞుల అనుభవం. మేము ఈ చిరాచర సృష్టి ఈ దృశ్యాన్ని తరచి తరచి ఈ దృశ్యం యొక్క స్వభావం ఏంటి, ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది, దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ డెప్త్, చాలా సుదీర్ఘంగా పరిశీలించామయ్యా. మేము కనిపెట్టిన విషయం ఏమంటే, సూర్యుని కంటే సూర్యకిరణాలు వేరా? కాదు కదా. అదేవిధంగా ఈ కనపడే జగత్తు పరబ్రహ్మమే అయి ఉన్నది, కానీ పరబ్రహ్మము యథాతథంగానే ఉన్నది. జగత్గా కనిపిస్తూ పరబ్రహ్మంగా అనిపిస్తోంది, சத்திய திருஷ்டிக்கு, மகனீய திருஷ்டிக்கு. ஜீவன் முக்துல விதேக முக்துல திருஷ்டிக்கு ఈ జగత్తు కనిపిస్తూ ఈ జగత్తు పరబ్రహ్మముగా అనిపిస్తోందయ్యా. అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, స్వామి ఇదంతా పర అఖండ అప్రమేయ పరమశాంత ఆనంద నిత్య బ్రహ్మమే అని మీరు నిర్ణయించడం చాలా బాగుంది. అయితే నాకొచ్చిన అనుమానం ఏంటంటే, మీరు చెప్పిన దృష్టాంతాల ప్రకారం ఆభరణం కనిపిస్తోంది, బంగారం కనిపించకపోవచ్చు, కానీ ఇది బంగారం అనిపిస్తుంది కదా. వాయువీచిక అనుభవం అవుతుంది, అది వాయువు యొక్క రూపమే. తరంగం ఆకారం కనిపిస్తుంది, కానీ అది జలమే. జగత్తుగా కనిపిస్తున్నది బ్రహ్మమే అనేది చాలా సంతోషకరమైనటువంటి వార్త. నిజమే అని అనిపిస్తున్నప్పటికీ మాకు జగత్తులో అనేకత్వము, అనేకమైనటువంటి సంబంధ బాంధవ్యాల వ్యవహారములు కనిపిస్తూనే ఉన్నాయండి. అందుచేత మీరు మాకు కొత్త విషయం చెప్పాలి. ఏంటంటే, అత్యంతాభావ సంపత్యా జగద్దృశ్యస్య ముక్తత యయోదేతి మునిచ్యా తాం మమోపదిశోత్తమం, తాం మమ ఉపదిశోత్తమాం నిధః సంపన్నయో ద్రష్టృః దృశ్యయోరేక సంఖ్యయో ద్వయాభావే స్థితం యాదియే నిర్వాణం అవశిష్యతే. ఓ మునీంద్ర, దేని యొక్క అత్యంత అభావ జ్ఞానం చేత ఈ దృశ్య జగత్తుగా అంతర్ధానమై పరబ్రహ్మంగా మాకు అనుభవం అవుతుందో ఆ యొక్క మార్గం చెప్పండి. ఏ ఉపదేశం చేత మాకు అజ్ఞానం నశిస్తుందో ఆ ఉపదేశం ప్రసాదించింది. ఈ పరస్పర సాపేక్షలైనటువంటి ద్రష్ట దృశ్యము ఈ రెండు వేంచేసి ఉన్నాయి ఇక్కడ. నేను ద్రష్టనై ఉంటున్నాను, దృశ్యాన్ని అనుభవిస్తున్నాను. దృశ్యం ఉంటే ద్రష్ట ఉంటాడు, ద్రష్ట ఉంటే దృశ్యం ఉంటుంది. ఇటువంటి పరస్పర సాపేక్షతో కూడినటువంటి ఈ ద్రష్ట దృశ్యము అంతరించగా అప్పుడు మిగిలి ఉండే నిర్వాణము ఈ జగత్ యొక్క అత్యంత అభావ స్థితిలో శేషించేటువంటి స్వస్వరూప స్వస్వభావ బ్రహ్మము, దాని గురించి వర్ణించండి స్వామి. అంతేకాదు, అసలు ఏ ఉపాయం చేత, యుక్తి చేత బ్రహ్మజ్ఞానం మాకు లభిస్తుంది? ఈ జగత్తంతా పరబ్రహ్మమే అనే కదా బ్రహ్మజ్ఞానం, అది ఏ విధంగా మాకు లభిస్తుంది? దేనిని ఏతస్మిన్స్తు మునే సిద్ధే న సాధ్యం అవశిష్యతే. ఏ పరబ్రహ్మ జ్ఞానం లభించిన తరువాత ఇక మరి సాధనలతో ఏమాత్రం పని ఉండదో దానిని మాకు ప్రసాదించండి స్వామి. అసలు ఎందుచేత ఈ జగత్ స్వరూపంగా మాకు అనిపిస్తోంది, ఇది పరబ్రహ్మంగా ఎందుకు అనిపించట్లేదు? మీరు చెప్తున్నది మేము వింటున్నా కూడా మేము నిజమే కదా అని అనుకుంటున్నా కూడా జగత్తుగానే కనిపిస్తుంది, కానీ మాకు ఇది పరబ్రహ్మంగా కనిపించట్లేదయ్యా, ఉపాయం చెప్పండి స్వామి. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి పక్కపక్క నవ్వుతూ, ఆయన రామచంద్ర విను, బహుకాలం ఇయం రూఢ మిథ్యా అజ్ఞాన విశూచిక నూనం విచారమంత్రేణ నిర్మూలం ఉపశామ్యతి. ఈ జీవుడు ఈ జగత్తు అనే జ్ఞానం చాలా కాలంగా తన ఎందు పాతుకు పోయేటట్లు అభ్యసించాను అన్నాడు. అనేక జన్మలుగా ఈ దృశ్యము దృశ్యంలో పొందాలి, ఏదో కావాలి అన్నటువంటి రూపంగా అభ్యాసం చేస్తూ వచ్చాడు. దృశ్య జ్ఞానం అతనిలో పేరుకుపోయి ఉన్నది. ఈ దృశ్యంలో ఇదేవో పొందాలి, పొందకపోతే అర్థమే లేదు, నేను ఏదైనా పొందితేనే ఆనందము, ఏదైనా పొంది ఏ కారణం చేతనా నేను అనుకున్నవి పొందకపోతే ఈ దృశ్యంలోని వస్తువులు విషయాలు సంబంధాలు అనుబంధాలు ఇటువంటివి పొందకపోతే నాకు గతే లేదు, నేను కొన్ని పొందలేకపోయాను కాబట్టి అసంతృప్తుడిగా మిగిలిపోతున్నాను, ఇంకా కొన్ని పొందవలసినవి ఉన్నాయి, కొన్ని నాకు ఏర్పడి ఉన్నాయి, ఇవి పోకూడదు, ఇవి పోతే నాకు ఎంతో బలహీనుని అవుతాను, పేదవాడిని అవుతాను, ఎంప్టీ హ్యాండెడ్ అయిపోతాను, ఈ సంబంధాలు నాకుండాలి, ఈ బాంధవ్యాలు నాకుండాలి, ఈ గౌరవాలు నాకుండాలి, ఈ గుర్తింపులు నాకుండాలి, ఈ వస్తువులు విషయాలు నాకుండాలి, ఈ పొరపాటున తొలగినాయా నా కర్మ కాలినట్లే, నాకు నా అంత దురదృష్టవంతుడు ఉండడు. ఇటువంటి భావాలు ఈ జీవుల్లో దృశ్యానికి సంబంధించి అనేక జన్మలుగా అభ్యాస వశం చేత పేర్కొంటూ వస్తుంది. ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి ఒక నమ్మకం, ఇంద్రియ అనుభవముల పట్ల విషయముల పట్ల ఒకనక అత్యంత ప్రియత్వం, ఇదంతా ఏర్పడి ఉన్నది. నౌ వీ హావ్ కమ్ టు దిస్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, విచారణ ప్రారంభించాం. ఎప్పుడైతే విచారణ ప్రారంభించామో క్రమక్రమంగా ఈ దృశ్యంతో ఏర్పడుతున్నటువంటి సంబంధము సాంసారిక సంబంధం దానంతర అదే తొలగుతూ వస్తుందయ్యా. అయితే ఇదంతా అఖండ అద్వితీయ పరబ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మమే నాకు జగత్తుగా కనపడుతోంది అన్నటువంటి బ్రహ్మజ్ఞానం ఉండి చూచావు, అదేదో సహజంగా దానంతా అదే రాదు, అదేదో తొందరగానూ రాదు. ఎందుకంటే అనేక జన్మలుగా దృశ్యాన్ని నమ్మినటువంటి అభ్యాసం మనలో పేరుకుపోయి ఉంది కదా. ఇప్పుడు ఒక కొండ నిట్ట నిలువు కొండ ఎక్కడం ఎగటం కొంతమంది చాలా తేలిగ్గా చేస్తూ ఉంటారు. చాలా మందికి కొండ ఎక్కడం నిలువు కొండ ఎక్కడం చాలా కష్టం అయి ఉండగా కొద్ది మందికి ఆ కొండ ఎక్కడం దిగడం అనేది చాలా పరుగులు తీస్తూ చేస్తారు. అది ఎలా వాళ్ళకి సాధ్యమైంది, అభ్యాసం చేతనే కదా. నిట్ట నిలువు కొండ ఎక్కడం దిగటం అనేది అభ్యాసం చేత ఈ విధంగా అది వారికి తేలిక సులభం అయిపోయిందో అదే విధంగా ఇదంతా అఖండ అద్వితీయ పరబ్రహ్మమే అనేటువంటి భావన అనేటువంటి అనుభూతి ఉంది చూచావు, అది తప్పక అలవడుతుంది, సుసాధ్యం కూడా. ఆఫ్టర్ ఆల్ హౌ హార్డ్ థింగ్స్ ఆర్ బీయింగ్ ప్రాక్టైస్డ్. ఒక విమానం నడపడమో లేదా కారు నడపడమో ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి, ఒక రథం నడపడమో ఇవన్నీ ఎలా వస్తున్నాయి, బై ప్రాక్టీస్. ప్రపంచంలో ఏదైనా ఆ యొక్క అభ్యాసం చేత శ్రద్ధతో కూడిన అభ్యాసం చేత అది అలవడుతోంది. అది అలవడని వాడికి అది చాలా కష్టమైన విషయంగా ఉంటుంది, అలవడిన వాడికి మామూలు రొటీన్ థింగ్, ఇట్స్ ఎ సింపుల్ థింగ్ లాగా ఉంటుంది. అలాగే జగద్భ్రాంతి కూడా యుక్తి ఉపాయం, సత్పురుషుల యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా వినటం, దానిని మననం చేయటం, దానిని విశ్లేషించుకోవటం, నిరంతర తత్వభావం, నాకు కనబడుతున్నది పరమాత్మయే, పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే నేను చూస్తున్న ఈ వ్యక్తి ఈ విషయము ఈ వ్యవహారం అన్నటువంటి ఒకనక అభ్యాసం, ఎవరెవరితో మాట్లాడుతున్నా ఓ ఆల్మైటీ యు ఆర్ మేనిఫెస్టింగ్ ఇన్ దిస్ ఫామ్, ఓ పరమాత్మ ఇది కదయ్యా మీ ప్రత్యక్ష రూపం, ఇక్కడ ఈ రూపంగా ఉన్నది మీరేనయ్యా, మీరే ఓ రామచంద్ర ఈ వ్యక్తి రూపంగా ఉన్నది మీరే, మనం అయ్యప్ప అంటే స్వామి స్వామి అంటారు. ఎవరినైనా స్వామి స్వామి అంటారు. అంటే ఏంటి, ప్రతి ఎదురుకుండా కనబడే ప్రతి వ్యక్తి ఆ స్వామి యొక్క ప్రత్యక్ష రూపమే అని వాళ్ళు అభ్యసిస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక అభ్యాసం చేత ఈ ఎదురుకుండా కనబడుతున్నటువంటి దృశ్యము అనేక రీతులుగా అనేక విధములుగా అనేక ఆకర్షణలతో అనేక ఇంద్రియ దర్శన ఫలంగా కనిపిస్తున్న అనేకత్వం అంతా ఏకైక పరబ్రహ్మంగా అభ్యాసం చేత తప్పనిసరిగా దర్శించబడగలదు అని సాధకుడు ఎప్పుడు గమనించి అర్థం చేసుకుని ఉండాలయ్యా. ఈ ఉత్పత్తి ప్రకరణం మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం కదా, ఇప్పుడు ఈ ఉత్పత్తి ప్రకరణంలో మనం ఈ జగత్తు భ్రాంతి చేతనే అనుభూతమవుతోంది అని నిరూపించబోతున్నాం. ఏ విధంగా ఆకాశం నిర్విషయమై ఉన్నదో పరబ్రహ్మం సర్వదా నిర్విషయ పరమానంద తత్వమై ఉన్నది, ఈ ద్రష్టగా రూపంగా ఉన్నది, ద్రష్టకు సాక్షి అయి ఉన్నది, దృశ్యము రూపంగా ఉన్నది, ఈ రెండు కూడా పరమాత్మ యొక్క చమత్కార శేషాలే కాని పరమాత్మ తత్వం యథాతథం అనేది మనం నిరూపించబోతున్నాం అయ్యా. విశేషాలు నీ ముందర ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ సర్టన్ ఐడియాస్. జాగ్రత్తగా గమనించు. ఈ దృశ్యం ఉన్నది కదా, ఇదంతా బహుకాలమీయం రూఢ విద్యా జ్ఞాన విశూచిక అనుకున్నాం కదా. అనేక సుదీర్ఘకాలం దీనిని దృశ్యముగా భావన చేస్తూ ఆస్వాదించడం వల్ల ఒకనక మిథ్యా జ్ఞానంకు సంబంధించి జ్ఞానానికి మిథ్యా జ్ఞానానికి సంబంధించిన విశూచి వ్యాధి ఏర్పడింది. ఇది ఇప్పుడు నయం కావాలి. ఈ జగద్భ్రాంతి జగద్భ్రాంతి అంతా జన్మరహితమైనటువంటి ఆకాశం వల్లే లాగా ప్రతిభాషితం అవుతోంది అని మనం ఇప్పుడు ప్రతిపాదించబోతున్నాం. ఇప్పుడు ఈ దృశ్యం గురించి చర్చిస్తున్నాం విను. ఎదిదం దృశ్యతే కించిత్ జగస్థావర జంగమం సర్వం సర్వ ప్రకారాఖ్యం ససురాసుర కిన్నరం తన్మహాప్రలయ ప్రాప్తే రుద్రాది పరిణామిని భవత్య సదృశ్యాత్మ తద్ అసదృశ్యాత్మ క్యాపి యాతి వినశ్యతి. మనకు ఎదురుకుండా అనేక పదార్థములకు నానావిధ పదార్థములతో నిండి ఉండి స్థావర జంగమాత్మకంగాను దేవ దానవ కిన్నర విశేషములతో వాళ్ళ యొక్క క్రియా కార్యక్రమ క్రమముల విశేషములతో కూడి కనిపిస్తోంది కదా. ఈ దృశ్యము ఒకప్పుడు ఉంటుంది, ఇంకొకప్పుడు అదృశ్యమైపోతుంది. యత్ దృశ్యం తత్ నశ్యం. ఈ దృశ్యానికి సంబంధించినటువంటి సర్వ భావాలు లయించినటువంటి ఒకనక స్వస్వరూప స్థితి ఒకనక ఉందయ్యా. ఎప్పుడైతే ఈ దృశ్యమంతా రహితమైపోతుందో దృష్టికి, దృశ్యంతో పాటు ద్రష్ట కూడా లయించుతాడో, స్వస్వరూపంలో లయించడం జరుగుతుందో, అటువంటి దృశ్య ద్రష్ట రహిత స్థితిని టెక్నికల్ గా మహాప్రళయం అంటారు. అటువంటి మహాప్రళయం సందర్భంలో అప్పుడు మిగిలేది ఏమిటి, దానికి ఏమని పేరు పెట్టాలి? మహాప్రళయ సందర్భం అంటే ఈ జగత్తు ఎప్పుడైతే నా దృష్టిలో లేక అప్పుడు శేషించి ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిలో జగత్తుంటే మనస్సు ఆ జగత్తును అనుభవించేదాన్ని మనస్సు అన్నాం. ఇప్పుడు జగత్తే లేకుండా పోయింది, ఆ జగత్తును చూసే ద్రష్ట కూడా లయించిపోయాడు. ఆ స్థితిని మహాప్రళయ స్థితి. అటువంటి మహా ప్రళయ స్థితిలో రుద్రుడు మొదలైన దేవతా గణం కూడా లయించిపోయినటువంటి స్థితి అది. అంటే దృశ్యమంతా అదృశ్యమైపోతున్నటువంటి స్థితి. దాన్ని సత్తా మాత్రము, ప్రళయ స్థితిని సత్తా మాత్రము, కేవల సత్తా, లైక్ అబ్సల్యూట్ సెల్ఫ్ స్టేట్ అని కూడా అంటారు. సత్తా అంటారు అంటే ఏంటి, ఇప్పుడు నేను ఉన్నాను అన్నదానికి కూడా ఉన్నాను అన్నదానికి ముందు ఉన్నటువంటి సత్ స్వరూపాన్ని ధారణ చేసిన స్థితి, అది సత్తా మాత్రం అంటారు. అటువంటి సత్ స్వరూపం, జగద్రహిత సస్వరూపం, కేవల సాక్షికి సాక్షి అయిన రూపం, జగత్ సాక్షికి సాక్షి అయిన రూపం, ప్రళయ స్వరూపం. అటువంటి స్వస్వరూపాన్ని ఏమని వర్ణించాలి? తతస్థిమిత గంభీరం, సర్వము ఉపశమించినటువంటి గంభీర స్వస్వరూపం. నా తేజో నతమస్తతం అనాఖ్యమనభివ్యక్తం సత్ కించిదవశిష్యతే. అది ఆ స్థితిలో అది తేజము కాదు, అంధకారము కాదు, కేవల సత్తా మాత్రమే. అది ఇట్టిది అని మనం ఏమీ చెప్పలేము, అయ్యా దాన్ని వ్యాఖ్యానించలేము. నశూన్యం, అటువంటి ఐఎమ్ ప్రెజెంట్ కూడా సాక్షి అయినటువంటి, అంటే ఆ మాట అనుకోవడానికి కూడా ముందున్నటువంటి సత్తా మాత్రం అది శూన్యం కాదు. ఎందుకంటే దాని నుంచి సర్వభావాలు అనుభూతులు వస్తున్నాయి కాబట్టి అది శూన్యం అవుతుంది, అది నిరాకారము కాదు, సాకారము కాదు, అది దృశ్యము కాదు, దర్శనము కాదు, ద్రష్ట కాదు, పంచభూతాల్లో ఏ ఒక్కటి కాదు, మరి ఏ ఇతర పదార్థాలుగా దాన్ని మనం చెప్పలేము. కిమప్యవ్యవదేశాత్మా పూర్ణతరాకృతి న సన్నా అసన్న సదన్న సన్న భావో భవనం సచ, దానిని ఇది అని చెప్పలేము. అది పూర్ణమునకే పూర్ణము, అది సత్తు కాదు, భావ పదార్థం కాదు, అభావ పదార్థం కాదు, అది మనస్సు కాదు, మనస్సుకు సాక్షి, దానిలోంచి మనసు బయలుదేరుతుంది. సో మనస్సుకు అది విట్నెస్ టు థాట్, అది నిరాకారమా, ఈ ఆకారాలన్నీ దాని నుంచే బయలువెళుతుంది, జగదాకారాలన్నీ, కాబట్టి అది నిరాకారం అనలేము. అది దృశ్యము కాదు, దర్శనము కాదు, ద్రష్ట కాదు. దేన్నైనా ఇది అని నిర్ణయించాలంటే మనసు ఉండాలి, కానీ మనస్సు కన్నా ఆవల మనస్సుకి ఉత్పత్తి స్థానం అయి ఉన్నది, అది ఉన్నది అని అనవచ్చు. అసత్తన్నా సదుచ్చేతే, అది ఉన్నది అనొచ్చు, లేదు అనవచ్చు, కానీ దాని యొక్క ఉనికి మహనీయులు దర్శించి దాని సత్ స్వరూపం, కేవల సత్, ప్రళయస్థానం, సత్తా అని పేరు పెట్టారయ్యా. అది కేవల చిన్మాత్రం, மாத்திரம் சேத்ரஹித அசந்த அசந்தமஜரம் சிவம் அநாதி மத்திய பரியந்தம் எதனாதி நிராமயம். ஆ சத்தா கேவல சத்தா உண்டு சிவம், நீனு உன்னானு ஐ ஆம் பிரசன்ட் அன்ன சென்ஸ் ஏ அகண்ட தத்துவம் நுஞ்சி பயல்வெதல்தோந்தோ அட்டுவண்டி தியானி கேவல சின்மாத்திரமு அன்னர். சித் அண்டே கே அப்சல்யூட் அவேர்னஸ் அனந்தமு. திஸ் நாட் பவுண்ட் பை எனி ஸ்பேஸ். அது தானிக்கு பிகினிங் லேது மத்திய லேது அந்தம் லேது ஆதி மத்தியாந்தரஹிதம் நிராமயம் மங்களஸ்வரூபம். அட்டுவண்டி சத் ரூபமு ஆ பரம வஸ்து பிரதி ஒக்கனி யொக்க ஸ்வஸ்வரூபமே அய் உன்னதையா அய் உண்டி கூட ஏரிகா மாறட்டும் லேது. சர்வபூதமுலுனு தானை சர்வசாட்சி அனக வேறையி உன்னதி. சர்வஸ்வரூபம் அதே அயினப்படிக்கி அது ரூபரஹிதம். దానిని అటువంటి సత్స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చిన్న దృష్టాంతం చెప్తాను చూడు. ఒక ముత్యాలతో ఒక ఆయన గొప్ప ఆర్టిస్టు ఒక హంస తయారు చేశాడు. ముత్యాలతో అల్లుకుంటూ హంస తయారు చేశాడు. హంస యొక్క రూపం కనబడుతుంది కానీ ముత్యాలు కనిపించవు. మనం ముత్యాలు హంసగా మారాయా? లేదు కదా. హంస రూపం చూసి అది ఏ వస్తువుతో తయారయ్యిందో ఏ ముత్యాలతో తయారయ్యిందో అది మనం గమనించమనుకో. అది ఎటువంటిదో ఈ జగత్తును చూడటం అటువంటిది. ఆ పరమ వస్తువు వల్లనే ఈ జగత్తు కనబడుతోంది. ఆ పరతత్వానికి ఆ చిన్మాత్ర తత్వానికి కేవల సత్ తత్వానికి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం లేవు. కానీ కళ్ళలో ఉన్నది అది, ముక్కులో ఉన్నది ఉంది, నాలుకలో ఉన్నది అది, చర్మంలో ఉన్నది అది, కళ్ళల్లో చూపు, చూపు అనే శక్తిగా, చెవుల్లో వినటం అనేటువంటి శక్తిగా, ముక్కులో ఊపిరి పీల్చడం అనే శక్తిగా, నాలుకలో రుచి రూపంగా, చర్మంలో స్పర్శ రూపంగా ఉన్నదది. అది జగత్తంతా నిండి అన్ని దావుల్లో ఎల్ల వేళలా అన్నీ చూస్తున్నది అది, అన్నీ వింటున్నదది, అన్ని వాసన చూస్తున్నది అది, అన్ని రుచి చూస్తున్నది అది, అన్ని స్పర్శిస్తున్నది అది. ఆ సత్స్వరూపమే, ఆ సత్స్వరూపమే ప్రతి ప్రతి జీవుని యొక్క వాస్తవ స్వస్వరూపం, అబ్సల్యూట్ సెల్ఫ్. ఆ పరమ వస్తువు యొక్క ప్రకాశం వల్లనే సత్ అసత్ రూపములు అన్ని కూడా చూడబడుతున్నాయి. లేకపోతే చూడటానికి ఎవడున్నాడు? ద్రష్టగా ఇది సత్తు ఇది అసత్తు అని అనుకుంటూ వీక్షిస్తున్నవాడు ఉన్నాడు చూసావు. ఆ వీక్షిస్తున్నవాడు ఆ సత్వస్తువు యొక్క బాహ్య రూపం, ప్రత్యక్ష రూపం, అది దాని యొక్క ప్రదర్శనం. అటువంటి సత్వస్తువు అనాది నాశనశీలము. ఒక రాతిపై ఒక శిల్పం చిక్కించబడినట్టుగా ఆ స్వతత్వం సత్, కేవల సత్ పై ఈ జగత్ అనేది చిత్రించబడినటువంటి ఒక చమత్కారం. ఓ రామచంద్ర, కుందేలుకి కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా. అలాగే సర్వవ్యాపి అయినటువంటి ఆ పరబ్రహ్మమునకు మరొక కారణం అంటూ లేదు. ఇట్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై సంబడి. ఏ విధంగా నీటి ఎందు తరంగం లేస్తోందో ఆ పరబ్రహ్మమునంది ఈ సృష్టి ఉదయిస్తోంది. అయితే తరంగంగా కనిపించేది నీరే కదా, అలాగే సృష్టిగా కనిపించేది పరబ్రహ్మమే. పరబ్రహ్మము ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటు ఎనీథింగ్. పరం అంటే ఆవుల ఉన్న ఈ జగత్ ద్రష్టకి ఆవుల సాక్షిగా ఉండి ఉత్పత్తి ద్రష్టకి ఉత్పత్తి స్థానమై ఉన్నటువంటి స్వస్థానము, స్వస్థానము అన్నది స్వస్థానం. ఆ కేవల చిత్తియే, ఆ కేవల సత్యే ఏజో రూపమై ఈ మూడు లోకాలని ప్రకాశింపజేస్తోందయ్యా. ఆ పర పరమ వస్తువు యొక్క ప్రకాశమే లేకపోతే ఈ సూర్యుడు మొదలైన తేజో పదార్థాలు చీకటి కోణంలో లయించేవి. దాని సత్తయందే కేవల సత్తులని ఈ మూడు లోకాలు ఎడారిలో ఎండమావల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఎండమావల్లో నీరుందా లేదు, అలాగే వాస్తవానికి లేకపోయినా ఆ సత్ ఎందు ఈ మూడు లోకాలు ప్రకాశిస్తూ ఉన్నాయ్యా. దాని యొక్క ఇచ్ఛ చేతనే ఈ జగత్తులన్నీ అగ్నిలో విశ్వలింగాల్లో లేస్తున్నాయి. దాని యొక్క ఇచ్ఛ ఉపశమించినప్పుడు లోకాలు లేకుండా పోతున్నాయి. ఆ మహద్ వస్తువు యొక్క భావనల చేతనే, భావనల యొక్క స్పంద అస్పందనల వలన సృష్టి స్థితి సంహారాలు సంభవిస్తున్నాయి. ఆ పరమ వస్తువు వాయువులాగా సర్వగతం, అది స్పందము అస్పందము కూడా. స్పందిస్తుంది, స్పందించక ఉన్నది, అన్ని స్పందనలు అదానివే. అది ఈ కనపడే జగత్తుకి భిన్నంలాగా కనిపిస్తుంది, కాని భిన్నం కూడా కాదు. సర్వదా ఏ విషయరహితం అది, అందుకని అది నిత్య నిద్రితం అంటారు దాన్ని. అయితే అన్ని జీవుల రూపంలో జాగరితం అవేకన్నెస్ ప్రదర్శిస్తుంది అదే కాబట్టి నిద్ర అనే నిత్య జాగరితము నిత్య నిద్రితము అని కూడా మహనీయులు సద్వస్తువుని వర్ణిస్తున్నారయ్యా. అది సర్వే సర్వత్రా జాగ్రత్తము కాదు, నిద్రితము కాదు. దాని యొక్క స్పందన పరమ శాంతము శివము అయి ముల్లోకాల్లో ఇమిడి ఉందయ్యా. అది అనేకం కావట్లేదు, ఏకాత్మము ఏకాత్మకము పూర్ణము, ఇన్ని రూపాలు తానై ఉన్నది. ద యూనివర్సల్ ఐ, ఈ ప్రపంచంలో పదార్థాలన్నీ పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి, కానీ ఆ సత్ మాత్రం నాశనము లేనిది నాయన. ఇటువంటి సత్ వస్తువును ఎప్పుడైతే ఈ ద్రష్ట జగత్ భావనను తన ఎందు లయించుకుని లయింపజేసుకుని మౌన స్వరూపాన్ని అవధారణ చేస్తాడో, అటువంటి స్థితి ఆ చిదానంద స్థితి, స్వస్వరూప స్థితి, సత్ స్థితి. అది మౌన స్వరూపం అయినప్పటికీ సర్వజీవుల యొక్క వాక్ స్వరూపం అదినయ్యా. ఒక రాయిలాగా నిర్వికార స్థితి అయినప్పటికీ సర్వజీవులలో మననశక్తిగా ఉన్నది. అద్దాని యొక్క చమత్కారం చేతనే, అద్దాని యొక్క ఇచ్చా ఉత్సుకత చేతనే ఈ జగత్తులు, దానిలో సుఖ దుఃఖాలు, జన్మలు కర్మలు అనేటువంటి చమత్కారమైనటువంటి విశేషాలన్నీ కల్పితంగా ఏర్పడుతున్నాయి. అది ఆకారరహితమే అయినప్పటికీ ఈ అసంఖ్యాకంగా కనిపించేటువంటి చేతులు కాళ్ళు సహస్ర శీరిష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్నారు పురుష సూక్తంలో. ఈ అసంఖ్యాక కాళ్ళు చేతులు అవయవాలు రూపంలో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ సద్వస్తువేనయ్యా. దానికి ఇంద్రియములు లేకపోయినప్పటికీ సర్వ ఇంద్రియములు వాటి వ్యాపారములు నిర్వర్తిస్తున్నది ఆ సద్వస్తువే. దానికి మనస్సు అనేది లేనప్పటికీ మనస్సు లేక థాట్ చేసే సర్వకర్మలు నిర్వర్తిస్తున్నది ఆ సదానంద స్వరూపమే. అటువంటి స్వస్వరూప పరమ వస్తువు పరతత్వం కేవల సత్తా గమనించకపోవడం చేతనే ఈ జీవుడు అనేక భ్రమలు పొందుతూ సంసార సత్వం అని భయపడుతూ ఈ జగత్తులో దేహాలతో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే అటువంటి కేవల సత్ స్వరూపం అనుభవానికి వస్తుందో ఈ వాసనలు భయాలు పారిపోతాయ్యా. సంసారం, దాని గురించిన భయం, దాని గురించి వేదన క్షణంలో తొలగిపోతాయి. ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో గదిలో వస్తువులన్నీ కనిపించినట్టు ఆ సత్ స్వరూపం యొక్క సమాచారం తెలుసుకున్నావా, ఇక ఈ సంసారం అనేది మొదలంటలో తొలగుతుందయ్యా. అది అపరిచ్ఛిన్నమై కేవల ప్రకాశ రూపమై ఏ విధంగా దీపం ఉంటే, దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపంలో నాటక కార్యక్రమాలు, పాత్రలు, వ్యవహారాలు, నాటక కథ పెరుగుతోందో ఆ సద్వస్తు యొక్క ప్రెజెన్స్ చేత ఈ లోకాలు, వ్యవహారాలు, జగత్ అంతర్గత విశేషాలన్నీ నాటకంలోని అంతర్భాగంలాగా జరుగుతున్నాయి. అది కేవలం నాటక దీపమై అన్నిటికీ సాక్షిగా వేరుగా ఉన్నదయ్యా. సర్వ ప్రకాశములకు అది సాక్షి అయి వెలుగుతోంది. అటువంటి స్వస్వరూపాన్ని ఎప్పుడైతే ఈ జీవుడు తెలుసుకుంటాడో అప్పుడు ఈ దృశ్యాన్నంతా, ఈ దేహాలని, ఈ వ్యవహారాలని కేవలం మౌనంగా చిదానంద రూపుడై చిరునవ్వుతో దర్శిస్తూ ఉంటాడయ్యా. ఏ విధంగా మట్టి నుంచి కొండలు వస్తున్నాయో, సముద్రం నుంచి తరంగాలు వస్తున్నాయో, నీళ్లలో బుడగలు వస్తున్నాయో, బంగారం నుంచి ఆభరణాలు వస్తున్నాయో, ఆ పరబ్రహ్మ పదార్థం నుంచి ఈ జగత్ విషయాలు, ఈ జగత్ రూపాలన్నీ వస్తున్నాయ్యా. ఓ రామచంద్ర, ఎప్పుడైతే ఆ చిన్మయ స్వరూపుణ్ణి నీ ఎందు ప్రకాశింపజేసుకుంటావో అప్పుడు నీకు ఒకనొక నూతన అనుభూతి, నీకు కనబడే ప్రతి వస్తువుతో ఒక అభేదత్వాన్ని గమనిస్తావు. నీవు అన్న దాంతో ఈ నీవు అనేది నేనే అన్నటువంటి నూతన అనుభవం నీ ఎందు ప్రభవిస్తుంది. ఓ రామచంద్ర, అటువంటి కేవల సత్స్వరూపం, ఏ సత్స్వరూపం, కేవల స్వస్వరూప సత్స్వరూపం అయితే ఉన్నదో అదియే నీవుగా ఈ జగత్తుగా, ఈ లోకాలుగా, మట్టితో మృగాన్ని చేసినప్పుడు మృగం కనిపించినట్టుగా ఈ దృశ్యమంతా కనిపిస్తోంది. ఆ సత్ ఏ ప్రత్యక్ష త్వం, అహం ఏ త్వంగా కనబడుతోంది, సత్ ఏ త్వంగా కనిపిస్తోంది. కాబట్టి నాకు కనిపించేవారు నా యొక్క ప్రత్యక్ష రూపమే అన్నటువంటి జ్ఞానం లభిస్తే గాని ఈ నీవు, నేను, జగత్తు అనేటువంటి భేదబోధ పోదయ్యా. ఒక మాట చెప్పాలంటే ఏ విధంగా నీటిలో అలలు బయలుదేరుతున్నాయో ఆ బ్రహ్మ వస్తువు నుంచి ఈ దృశ్య జగత్తు బయలువెడుతుందయ్యా. అటువంటి స్వస్వరూప పరబ్రహ్మం నుంచే ఈ దృశ్య జగత్తంతా ఉదయించి అనుభూతమవుతోంది. ఏ విధంగా నిద్రపోతున్నవాడు తన ఊహనే కలగా ప్రత్యక్షంగా చూస్తాడో కేవల సత్ స్వరూప, ప్రతి జీవుడు కేవల సత్ స్వరూపుడై ఉండి తన యందు ఈ దృశ్య జగత్తును ఉదయింపజేసుకుని అనుభూతపరచుకుంటున్నాడయ్యా. ఆ సత్ వస్తువు చేతనే తేజం ప్రకాశిస్తోంది, ఈ మానసిక సృష్టి అంతా జరుగుతుంది. రూప, రస, గంధ, శబ్ద, స్పర్శ క్రియలన్నీ దేని చేత గ్రహించబడుతున్నాయో అది ఆ సద్వస్తువు అయ్యా. దేని చేత వినటం జరుగుతుందో, దేని చేత రుచి చూడటం జరుగుతుందో, దేని చేత వాసన చూడటం జరుగుతుందో, దేని చేత శబ్దం అలకటం వినటం జరుగుతుందో, దేని చేత స్పర్శ అనుభవం సిద్ధిస్తోందో అది ఏ సద్వస్తువు అయ్యా. ఈ కనపడే రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శము కూడా అదే. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి మీరు చెప్పేదాన్ని బట్టి ఆ బ్రహ్మానంద సత్ సత్వస్తు కేవల సత్ వస్తువు ఏది జగత్తు లయించినప్పుడు కేవల సాక్షి అయి వెలుగుందుతోందో, దేని నుంచి ఈ దృశ్యమంతా వస్తోందో, అది మాకు ఎక్కడ లభిస్తుంది? ఎట్లా దాన్ని పట్టుకోవటం? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఆయన నువ్వు ఏకాగ్ర చిత్తుడువై ద్రష్ట దృశ్య దర్శనముల మధ్యలో ఏదైతే సాక్షి అయి ఉన్నదో దానిని గమనించు. ద్రష్ట దర్శన దృశ్యానాం మధ్యే దర్శనం స్థితం, అంటే చూసువాడు చూడబడేది చూడటం, ఈ మధ్యలో వినువాడు వినబడేది వినటం, అదాని మధ్యలో చూచు అనుభవించువాడు అనుభవించబడినది అనుభవించటం, ఈ త్రిపుటి మధ్యలో ఏదైతే మౌనంగా సాక్షి అయి ఉన్నదో అది ఆత్మ యొక్క స్వరూపము అని నువ్వు గమనించు. సాధో తదవధానైన స్వాత్మానం అవబుచ్చతే, నా ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే నేను చూస్తున్నప్పుడు చూచేవాడు చూడబడుచున్నది చూడటం, ఈ మూటి మధ్యలో మౌన స్వరూపంగా ఏ స్వరూపం అయితే ఉన్నదో అదే జీవుని యొక్క స్వస్వరూపం, అదే పరమాత్మ అనే జ్ఞానం ఏకాగ్ర చిత్తుడు అయి ఇది గమనిస్తే నీకు లభిస్తుందయ్యా. అటువంటి పరబ్రహ్మమునకు ఉత్పత్తి లేదు, క్షయం లేదు, మొదలు లేదు, చివరి లేదు, అది శాశ్వతం, నిత్యం, పరమ మంగళ స్వరూపం, అత్యంత పవిత్రం, అమోఘమైంది, అందరూ నమస్కరిస్తున్నది దానికేనయ్యా. అది అనింద్యము, దానికి దోషాలు ఆపాదించడానికి వీలు లేదు. అది ఈ వర్తమాన జీవుడికి సంబంధించిన ధర్మాలు, మనస్సుకు సంబంధించిన ధర్మాలు, బుద్ధికి సంబంధించిన ధర్మాలు, దేహానికి సంబంధించిన ధర్మాలకు సంబంధి వీటన్నిటికీ సంబంధించనిది. అది ఆగంతుక ధర్మరహితం అంటారు. అజం అజమజరమం అనాద్యం శాశ్వతం బ్రహ్మ నిత్యం శివం అమలమోఘం వంద్యముచ్చైరవింది అనింద్యం సకల కలన శూన్యం కారణం కారణానాం అనుభవనమవేద్యం వేదనం విశ్వమంతః. అటువంటి పరబ్రహ్మతత్వానికి మొదలు, చివర, ఉత్పత్తి, క్షయము ఇవన్నీ లేవు. అమోఘం, అత్యంత వందనీయం, కార్యకారణరహితం. అది తెలియబడేది కాదయ్యా. ఎందుకనంటే అజ్ఞేయం. అది తెలియబడేది కాదు. ఎందుకనంటే తెలుసుకునేదే అది గనక, అది స్వానుభవం చేతనే అనుభూతం అవుతుంది. ఇంకోటి ఎంత చెప్పినా అది వినేది దానికి సిగ్నలే కాని చివరికి అది స్వ అనుభవ స్వరూపమే. ఏకమాత్ర జ్ఞేయం అటువంటి కేవల సత్స్వరూపమే ప్రతి జీవుని యొక్క వాస్తవ రూపం అని గమనించు. ఎప్పుడైతే జగద్ రాహిత్యం అభ్యసించబడుతుందో ఆ రహిత స్థితిలో అనుభవమయ్యే స్వకీయ సత్ నుంచే ఈ దృశ్యమంతా, ఈ లోకాలన్నీ, ఈ చమత్కారాలన్నీ బంగారం ఆభరణం అయినట్టుగా కనిపిస్తున్నాయ్యా. ఒక వ్యక్తి ఒక నాటకంలో పాత్ర అయినట్టుగా అది జగత్తుగా కనిపిస్తోంది. అది యథాతథం. ఆ స్వస్వరూపం ఎప్పుడైతే ఆస్వాదించబడుతుందో ఆ కేవల సత్స్వరూపం పరబ్రహ్మము, బ్రహ్మము అని చెప్పబడేది. అప్పుడు సర్వబ్రహ్మలు తొలగుతాయి. అది కేవల స్వానుభవ వేద్యం. అది తెలియబడేది కాదు. ఎందుకంటే తెలుసుకుంటున్నది అదే అయి ఉన్నది. ఆ దాన్ని తెలుసుకోవటమే దాని నుంచే ఈ దృశ్యం ప్రభవిస్తోందని ఉన్నదని, బట్ ఆత్మ యథాతథమని గమనించడమే ఉత్పత్తి ప్రకరణ సారం నాయన. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి స్వామి, మహాప్రళయ సంపత్తౌ ఏతేదత్ అవశిష్యతే భవచ్చేద్ తదనాం భవచ్చేద్ భవచ్చేతదనాకారం భవచ్చేతద్ అనాకారం నామనాశ్చత్ర సంశయః. మహాప్రళయ సంపత్తౌ ఏతేదత్ అవశిష్యతే భవచ్చేతదనాకారం నామనాశ్చత్ర సంశయః. నశూన్యం కథమేతత్ యన్న ప్రకాశ కథం భవేత్ కథం వా న తమో రూపం కథం వా నైవ భాస్వరం. స్వామి, ఒక మహాప్రళయ సమయం ఉన్నది అనేది నేను మీ వాక్యాలను బట్టి అటువంటిది ఉంటుంది అని ఒప్పుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జగత్తు నా పట్ల లేదు అనేటువంటి ఒకనక ప్రాక్టీస్ చేస్తామో అటువంటి మహాప్రళయ స్వస్వరూప స్థానం అనుభూతి ఉన్నది అని నేను మీ వాక్యాలకు అనుకూలంగా ఒప్పుకుంటున్నాను స్వామి. ఆ మహాప్రళయ సమయంలో అప్పటికి ఇంకా శేషించి ఉండేది అది ఆదిశేషుడు అంటారు చూడండి. అటువంటిది సద్వస్తువు, అది ఆదిశేష్యం, అది నామరూపరహితం అనే విషయం కూడా నేను ఒప్పుకుంటున్నాను. నాకు ఎటువంటి సందేహం లేదు. అది శూన్యం కాదన్నారు మీరు, ప్రకాశము కాదు, అంధకారం కాదు, తమోరూపం కాదు, చిత్స్వరూపం కూడా కాదు, జీవుడు కాదు. వీటన్నిటినీ చూస్తూ వేరుగా ఉంటూ ఉన్నది బుద్ధితత్వం కూడా కాదు, మనస్సు కూడా కాదు. అయితే అని అంటూనే మీరు ఇంకొక మాట అన్నారు. ఇంతవరకు మీరు చెప్పింది నేను కూడా ఒప్పుకున్నా. అయితే మీరు అలా చెప్తూనే, నాయన ఈ నామరూపాలన్నీ అదే, ఈ సర్వప్రకాశాలు అదే, సర్వ ప్రకాశింప చేసేది అదే, ఈ జీవుడు అదే, ఈ ద్రష్ట అదే, దృశ్యము అదే, దర్శనము అదే, బుద్ధితత్వము అదే, మనస్సు అదే, అది ఏది అవలేదు, అన్ని ఈ అయినవన్నీ అదియే అనేటువంటి మీరు వాక్యాలు ఉన్నాయి చూచారు. అది జగత్తుగా అవలేదు, ఈ కనబడే జగత్తుగా ఉన్నది అదే, అది జీవుడుగా అవలేదు కానీ జీవుడుగా కనిపిస్తున్నది అదే, అది ద్రష్ట దర్శనము దృశ్యముగా అవలేదు కానీ ఈ ద్రష్ట దర్శన దృశ్యములుగా ఉన్నది అదే, అది స్పర్శగా మారలేదు కానీ స్పర్శని ఆస్వాదిస్తున్నది స్పర్శ రూపం అదే అని మీరు అదియే ఇది అంటున్నారు, అది ఇవిగా అవలేదు అంటున్నారు. ఇది మాత్రం నేను కొంచెం అర్థం చేసుకోలేకపోయాను. కాబట్టి ఈ విషయం నాకు మరి కొంచెం స్పష్టంగా చెప్పండి. ఇవేవి అది అయ్యి ఉండకుండా ఇవన్నీ అదియే ఎలా అయింది? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ ఎనీ ఆఫ్ దిస్, బట్ ఆల్ దిస్ ఈస్ దట్ ఓన్లీ అనే స్టేట్మెంట్ నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు కొంచెం వివరణ ఇవ్వండి స్వామి. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ప్రారంభిస్తున్నారు, రామచంద్ర ఈ ప్రశ్న చాలా కఠినమైందయ్యా. అయినప్పటికీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో చీకటి ఏ విధంగా పోతుందో నీ సందేహాన్ని తొలగించేటువంటి విషయం చెప్తాను నేను, వివరణ చెప్తాను నేను. మహాప్రళయ సమయంలో సర్వశేష్యం శేషించి అప్పటికీ శేషించి ఉండేటువంటి దాన్ని సత్ అన్నాం, కేవల సత్ అన్నాం. అది శూన్యం కాదు, ఎందుకంటే ఈ కనబడేదంతా దానిలోంచి వస్తుంది కాబట్టి అది శూన్యం ఎలా అంటావు? అయితే దానిలో ఈ జగత్ ఎలా ఉన్నది అంటావా? అది నిర్విషయమై ఉండి కూడా ఈ జగత్ ఎలా ఉన్నది అంటావా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. కొంచెం వుడ్ తీసుకొచ్చాం, చెక్క తీసుకొచ్చాం, ఇప్పుడు అక్కడ పెట్టాం. ఇప్పుడు అక్కడ ఏముంది? ఒక పెద్ద చెక్క ఉంది. ఆ చెక్కలో మనం ఒక జంతువుని, ఒక పులిని చెక్కాం. వీ హావ్ షేప్డ్ దట్ ఇంటూ యాజ్ ఎ టైగర్. సో ఒక కళాకారుడు ఆ చెక్కను తీసుకొచ్చి ఒక పులిగా దాన్ని షేప్ చేశాడు, డ్రిల్ చేశాడు. ఇప్పుడు అక్కడ ఏముంది, చెక్కతో తయారు చేయబడినటువంటి పులి ఉంది. ఈ చెక్కతో తయారు చేయబడిన పులి చెక్కయే కదా, అంతకు ముందు చెక్కలో ఈ పులి ఎక్కడ దాగి ఉంది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విధంగా పరమాత్మ పరతత్వం స్వసత్తా నుంచి ఈ జగత్ యొక్క అనుభవం చెక్కలోంచి చెక్క పులి వచ్చినట్టు వంటిదయ్యా. ఏ విధంగా చెక్కలో చెక్క పులి చెక్కలోంచి వచ్చింది కదా, దాన్ని కొంచెం షేప్ చేసేసరికి చెక్క పులి అయింది. కానీ అంతకుముందు ఇది ఒడ్లో ఉందా? ఒడ్లో లేదండి, చెక్కలో పులి లేదండి. మరి పులి ఎక్కడి నుంచి వచ్చింది? చెక్కలోంచి వచ్చిందండి. మరి చెక్కలోంచి పులి వస్తే చెక్కలో పులి లేదు ఎలా అంటావు? విధంగా స్వసత్తాలో జగత్తు లేదు, కానీ జగత్తు స్వసత్తాలోంచే వచ్చింది అని అర్థం చేసుకోవయ్యా. ఈ జగత్తును జీవుని భోగం కోసం కల్పించబడింది లేక వాసనను. ఈ జగత్తు, ఈ దృశ్యము, ఈ విశాల బ్రహ్మాండం ఇదంతా వాస్తవమును శూన్యమును ఏమైనా ఇది దీనికి ఇది ఎందులోంచి వచ్చిందో దాని అధిష్టానం అంటారు. ఈ జగత్తుకు అధిష్టానం స్వసత్తాయే, మనం చెప్పుకుంటున్నటువంటి ఆత్మస్వరూపమే. ఆత్మ నుంచే ఇది వచ్చింది. ఆత్మ నుంచి ఈ జగత్తు వచ్చినప్పుడు ఆత్మశూన్యం అని ఎలా అంటావు? అంటానికి వీలేదు. ఆత్మశూన్యం కాదు, ఎందుకంటే అందులో జగత్తులే బయలు వెళుతుంటే ఆత్మశూన్యం ఎలా అవుతుంది? అయితే జగత్తుకు అధిష్టానం అంటారు. ఈ వరుడు అధిష్టానం ముందు ముందు అనేక సార్లు మనం వాడబోతున్నాం, ఉపయోగించుకోబోతున్నాం. కాబట్టి అధిష్టానము అంటే చెక్కలోంచి చెక్క పూలు వచ్చింది, ఆ చెక్కని అధిష్టానం అంటారు. పరమాత్మలోంచి దృశ్యం వచ్చింది, కాబట్టి ఈ దృశ్యము పరమాత్మ ఎందే ఉన్నది. పరమాత్మను పరమాత్మ దృశ్యరహితుడైనప్పటికీ దృశ్యం ఆయన ఎందే ఉన్నది, దృశ్యంగా కనిపిస్తున్నది ఆయనే. చెక్కలో పులి లేకపోయినప్పటికీ పులి ఆకారం ఉన్నది చెక్క, ఉన్నది చెక్కే. పులిని చూచేవాడు చెక్కని చూడు, ఆహా గొప్ప పులి ఉంది ఇక్కడ అనుకుంటాడు, బ్రహ్మాండంగా తయారైంది అనుకుంటాడు. అయితే చెక్క దృష్టి ఉన్నవాడికి ఇది చెక్కే కదా అనుకుంటాడు. పులి దృష్టి ఉన్న పిల్లవాడు అయ్యో ఇక్కడ పులి వచ్చింది అని భయపడుతుంది. ఈ జగత్తు అజ్ఞానికి ఉన్నట్టే కనిపిస్తోంది, జ్ఞానికి ఆత్మయే జగత్ రూపంగా కనిపిస్తోంది. ఇంకో నీకు దృష్టాంతం చెప్తాను. ఆత్మ ఎందు జగత్తు ఏ రూపంగా ఉంది? ఆత్మలో జగత్తులు లేవు, జగత్తుగా కనిపిస్తున్నది ఆత్మయే. ఆత్మ జగత్తుగా మారలేదు. ఆత్మ యథాతథం, అది ప్రతి జీవుని యొక్క విషయరహిత స్వస్వరూపమే. ఆత్మ అంటే ఇంకెక్కడో లేదు. దట్ ఐ సెన్స్ ది పెర్సెప్షన్, నేను అనేది ఎప్పుడైతే దానిలో జగత్తుకు సంబంధించినటువంటి దృశ్యానికి సంబంధించిన పెర్సెప్షన్ రిమూవ్ చేశామో అప్పుడు శేషించేదాన్నే పరమాత్మ. పరం అంటే ఆవల ఉన్నది కదా, ఆవల ఉన్నది. దేనికి ఆవల ఉన్నది? ద్రష్టత్వానికి ఆవల ఉన్నది. ద్రష్ట అనే కాన్సెప్ట్ దేనిలోంచి బయలువెడుతుందో, ద్రష్ట బయలుదేరేసరికి దృశ్యం వచ్చింది. ద్రష్ట ఉన్నాడు అంటే దృశ్యం ఉంటుంది. ద్రష్ట ఎప్పుడైతే దృశ్యాన్ని మనం రహితం చేశామో ద్రష్ట కూడా రహితం అవుతాడు. అప్పుడు ఉన్నటువంటి కేవలం స్వరూపమే ప్రతి జీవుని యొక్క స్వరూపం, వాస్తవ స్వరూపం. అటువంటి వాస్తవ స్వరూపంలో, కేవలీ స్వరూపంలో జగత్తులు లేవు, కానీ జగత్తులు కనిపిస్తున్నది ఆ స్వరూపమే అని వశిష్ఠ మహర్షి చెప్పిన దానికి మరికొంత వివరణ చెప్తున్నారు. ఓ రామచంద్ర రావిను ఇంకో దృష్టాంతం తీసుకుని చెప్తారు. నీరు ఉందయ్యా, జలం ఉంది. ఆ జలం ప్రశాంతంగా ఉంది, సౌమ్యంగా ఉంది. సౌమ్యాం అంభసి యదా వీచిర్న చాస్తి నచ నాస్తి చా. ఇప్పుడు నిశ్చల జలం ఉంది, ఆ నిశ్చల జలంలో తరంగాలు ఉన్నాయంటావా లేవంటావా? అది నిశ్చలంగా ఉంది కాబట్టి తరంగాలు లేవు అంటాం, అవును కదండి. ఇప్పుడు తరంగాలు బయలుదేరే ఆ జలం, నిశ్చల జలంలో తరంగాలు బయలుదేరే. అప్పుడు జలం తరంగాలుగా మారిందా? జలంలో తరంగాలుందా? జలమే తరంగాలుగా అవుతుందా? అసలు జలం తన స్థానం వదిలేసి ఇంకో స్థానానికి వచ్చిందా? కదలిక లేని నేటి యందు తరంగాలు ఉన్నాయందామా లేవందామా? ఉన్నాయి అనొచ్చు, ఎందుకంటే అది కదిలినప్పుడు తరంగాలు వస్తున్నాయి కాబట్టి. లేవు అనొచ్చు, ఎందుకంటే తరంగాలు కనబడలేదు కాబట్టి. కాబట్టి ఈ కేవల స్వరూపం, కేవల స్వరూపంలో, కేవల ఆత్మస్వరూపంలో ఈ జగత్తులు కదలికలేని నీటిలో తరంగాల జల తరంగాలు వలె ఈ జగత్తులు ఉన్నాయని. అందుకే జగత్తులు మరొక చోటు నుంచి రాలా. ఇది పరబ్రహ్మంలో శూన్య రూపంలో అశూన్య రూపంలో అనిర్వచనీయ స్థితిలో ఉన్నది. ఒక శిల్పికి ఇచ్చ ఉండాలి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, అప్పుడు కాని అతను ఒక రాతిలో ఒక శిల్పాన్ని చెక్కలేడు కదా. అదేవిధంగా ఈ దేశ కాలాదులు, దేశము కాలము కర్మ ఇటువంటివన్నీ ఈ జగత్ దృశ్య కల్పనకు పుంచెల్లాంటివి, ఇన్స్ట్రుమెంట్ లాంటివి. ఈ జగత్ సృష్టి కొంచెం అర్థం చేసుకోవడానికి టు బ్రింగ్ ఏ సిమిలి, ఒక స్తంభంలో ఒక దేవతా బొమ్మ చెక్కబడింది అనుకో. మనం దేవతా బొమ్మను చూస్తున్నాం, ఆ దేవతా బొమ్మ ఆహా ఇక్కడ దేవత ఉంది అనుకుంటాం. అక్కడ ఆ దేవత ఎందులో ఉంది? స్తంభంలో ఉంది. స్తంభం రాతి స్తంభంకి ఆ దేవత ఆకారము వేరా? వేరు కాదు కదా. అదంతా కూడా శిలారూపమే. ఆ శిలారూపంలో అక్కడ చెక్కబడిన దేవత ఆకారాన్ని దేవత గుర్తు చేస్తుంది, కానీ దేవత కాదు అక్కడ. అక్కడ దేవత నిలబడేదే లేదు, శిలయే ఆ ఒకనొక రూపంగా అక్కడ మలచబడింది. అలాగే పరతత్వమే స్వసత్తా, కేవల స్వసత్తాయే. ప్రతి జీవుడు కేవల స్వసత్తా స్వరూపుడు. ఐఆమ్ ఎగ్జిస్టెంట్, ఐఆమ్ ప్రజెంట్ అన్నటువంటి అబ్సల్యూట్ స్వరూపుడు. అటువంటి నేను ఉన్నాను అనే సత్ స్వరూపంలోంచే ఈ జగద్ దృశ్యము అనే అనుభూతి, దాని నుంచి ద్రష్ట, దర్శనము, దృశ్యము అంటే అనుభవించువాడు, అనుభవించబడున్నది అనే చమత్కారాలు బయలుదేరుతున్నాయి. కాబట్టి ద్రష్ట అన్నవాడు కేవల సత్ స్వరూపం నుంచి బయలుదేరిన వాడే, కేవల సత్కి వేరైన వాడు కాదు. ఎందుకంటే అందులోంచి బయలుదేరిన వాడు కదా. మనం దేవతా బొమ్మను వుడ్ కన్నా వే డిఫరెంట్ కాదు కదా. వుడ్ తో దేవతా బొమ్మను తయారు చేసాం, చెక్కతో దేవతా బొమ్మను తయారు చేసాం. దేవతగా కనిపిస్తున్నది చెక్కయే కదా, అలాగే ద్రష్టగా కనిపిస్తున్నది కేవల సత్ స్వరూపమే. ఇంకో విషయం కూడా చెప్తాను రామచంద్ర, ఇక్కడ నా కదాచిత్ ఉదే తీదం పరస్మాన్న చశామ్యతి ఇద్దం స్థితం కేవలం సత్ బ్రహ్మ స్వాత్మని సంస్థితం. వాస్తవానికి ఈ జగత్తు బ్రహ్మమునందు ఎప్పుడు ఉదయించింది అని ప్రశ్నిస్తే అసలు ఉదయించనే లేదు. చెక్కలో దేవతాబొమ్మ ఎప్పుడు ఉదయించింది అన్నట్టుగా ఉంటుంది. ఉదయించడం ఏంటి? దేవతాబొమ్మగా కనిపిస్తున్నది కూడా చెక్కయే. ఒక శిలతో మనం ఒక 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 దృశ్యాన్ని తయారు చేసాం, దాని మీద చెక్కాం అనుకోండి. ఇప్పుడు దృశ్యం శిలపై బలానప్పుడు వచ్చాను అంటామా? లేదు కదా. అలాగే వాస్తవానికి ఈ జగత్తు అనబడేది బ్రహ్మమునందు సత్స్వరూప కేవల సత్ నుంచి, కేవల సత్తులో ఎప్పుడు ఉదయించలేదు, అస్తమించను లేదు. మరి ఈ కనబడే జగత్తు బ్రహ్మం కంటే వేరు కానే కాదు. ఆ పరబ్రహ్మమే లేక కేవల సత్తాయే, కేవల ఆయాం అన్నటువంటి సెన్సే దృశ్య రూపంగా, అనుభవ రూపంగా, ఈ సంబంధ బాంధవ్యములు కలిగి ఉన్నటువంటి జగద్ రూపంగా అనుభవం పొందుతుంది. ఒకవేళ ఆ కేవల సత్ శూన్యం అయి ఉంటే, శూన్యం నుంచి జగత్తులు రావు కాబట్టి అది శూన్యం కానే కాదు. మరొక విషయం, ఈ సూర్యకాంతి, చంద్రకాంతి, వేరే తేజస్సు ఆ పరబ్రహ్మమును ప్రకాశింపజేయలేవు. కానీ దాని యొక్క ప్రకాశం చేతనే ఈ సూర్యుడు, చంద్రుడు, సర్వ తేజ పదార్థాలు ప్రకాశిస్తున్నాయి, వెలుగునిస్తున్నాయి. కాబట్టి అవ్యయమైనటువంటి ఆ పరమాత్మకు ఈ సూర్యుడు, చంద్రుడు ఇత్యాది తేజో పదార్థాలకి సంబంధం లేదు అని గ్రహించబోయా. தினமும் ராமச்சந்திரா நீக்கு வீரு வாரு நேனு நீவு அனி பேதம்தோ கூடினட்டுவண்டி போத தொலகாலంటే ஆத்ம జ్ఞానం చేతనే ఈ பேதம் తొలగుతుందయ్యా. సర్వమును ప్రకాశింపజేస్తున్నది ఆ స్వసత్వారూప పరబ్రహ్మమే అనుకున్నాం కదా, అద్దానిని ప్రకాశింపజేస్తున్నది ఇంకేమీ లేదు. ఆ జీవుడి యొక్క స్వస్వరూపాన్ని మరొకటేదో వచ్చి ప్రకాశింపజేయట్లేదు, అది స్వయం ప్రకాశకం. అది బుద్ధిలో ప్రవేశించి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది, అంతేగాని బుద్ధి చేత అది ప్రకాశింపజేయబడదు. ఆ ఇంటలెక్చువల్ తో దాన్ని కనిపెడతాను అని కాదు, ఆ ఇంటలెక్చువల్ని ఆపరేట్ చేసేది అది, ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్ లేక బుద్ధిని ప్రకాశింపజేసేది అది, కానీ బుద్ధి ద్వారా దాన్ని ప్రకాశింపజేయలేము. అందుచేత దానిని ఎవరూ ప్రకాశింపచేసే వస్తువే లేదు కాబట్టి అది మహాతమస్సు అని కూడా అంటారు. అది భౌతిక ప్రకాశములన్నిటికీ వేరైనది సుమా, అది అజరం. అంటే దానికి జరామరణాలు లేవు, దేహానికి జరామరణాలు ఉంటాయి కదా. అయితే ఇటువంటి జరామరణాలు అంటే పుట్టుక చావు ఇటువంటివి వార్ధక్యం ఒకగా ఈ దేహి లేక కేవల సత్ స్వస్వరూపానికి, జీవుని యొక్క వాస్తవ సత్ స్వరూపానికి నేను ఉన్నాను అన్న సెన్స్కి లేదు, జరామరణాలు లేవు. అటువంటి కేవల సత్ అది అవ్యయం. ఈ జగత్ స్థితికి అది ఆవల నిత్యమై జ్వాజ్వల్యమానంగా వెలుగుతూ ఉందయ్యా. చిన్న దృష్టాంతం, ఒక పండు తీసుకున్నాం, ఒక అరటి పండు తీసుకున్నాం. అరటి పండు వేరు, అరటి పండులో గుజ్జు వేరు కాదు కదా. అలాగే బ్రహ్మమునకు జగత్తుకు కొంచెం కూడా భేదం లేదయ్యా. ఇప్పుడు మట్టితో కుండ తయారు చేస్తాం, కుండ మట్టి కన్నా వేరు కాదు కదా. అలాగే ఈ జగత్తు అనబడి ఉన్నది బ్రహ్మము కంటే వేరు కాదు. ఇక బ్రహ్మము సాకారమా నిరాకారమా అంటే బ్రహ్మము నిరాకారం అయినట్లు జగత్తు కూడా నిరాకారమే. ఇప్పుడు ఈ దేహాన్ని కదిల్చే నేను అనే దానికి ఆకారం ఉందా, దేహికి ఆకారం ఉందా, లేదు కదా. ఆ దేహి యొక్క భావన అయినటువంటి జగత్తు కూడా నిరాకారమేనయ్యా. ఆ చిన్మయ పరబ్రహ్మము ఈ పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆకాశం కూడా కంటే కూడా అత్యంత సూక్ష్మమైంది, అత్యంత స్వచ్ఛమైంది. సూర్యకిరణాలకు ఉష్ణత్వమే ఒక అనుభవ రూపంగా ఉన్నట్టు ఆ చిన్మయ బ్రహ్మానికి ఎరుక అనేది ఒకనొక అనుభవ రూపంగా ఉన్నదయ్యా. అటువంటి పరతత్వం నుంచేలోనే చిత్తు అచిత్తు అని చెప్పబడేదంతా ఉందయ్యా. ఆ పరమాత్మయే ద్రష్టగా దృశ్యంగా ద్రష్టత్వంగా తనను తాను చమత్కారంగా తన ఇచ్చను అనుసరించి ప్రదర్శించుకుంటోంది. వాస్తవానికి ఈ జీవుని యొక్క స్వరూపము పరమాత్మయే, స్వసత్తాయే, దట్ సెల్ఫ్ ప్రెజెన్స్. ఈ జీవునికి దృశ్యత్వం అనేది లేదు, ద్రష్టత్వము లేదు. ఇప్పుడు స్వప్నంలో స్వప్నాన్ని అనుభవించేవాడు, స్వప్నంలోని నేను అదంతా కల్పనా మాత్రమైనట్లు ఈ జగత్తులో ద్రష్టత్వము దృశ్యత్వము కూడా కల్పన మాత్రమే. ద్రష్టత్వం లేదు కాబట్టి దృశ్యత్వం కూడా లేదు, దృశ్యత్వం లేదు కాబట్టి జగత్తు కూడా లేదు. జగత్తుగా కనబడుతున్నది ఆ కేవల సత్త యొక్క ఒకనక దృష్టి చేత కనబడుతున్నటువంటి చమత్కారం మాత్రమే. ఈ బుద్ధి, అహంకారము, మనస్సు ఇవన్నీ కూడా శాస్త్రాలు కల్పించాయి గాని పరమాత్మకు వేరైనవి కావు. అది అద్వితీయం. పరమాత్మ తనకు వేరైన వస్తువు అంటూ, స్వసత్తాకు వేరైన వస్తువు అంటూ ఎక్కడా లేదు అని చెప్పడానికి అద్వితీయము, అద్వైతము అనేటువంటి టెక్నికల్ వర్డ్స్ అధ్యాత్మ శాస్త్రంలో వాడతారు. ఇక రామచంద్ర, ఈ విషయాన్ని చూసావు కదా, చూస్తున్నావు కదా, ఈ దృశ్యాన్ని చూస్తున్నావు కదా, ఈ విషయంలో, ఈ దృశ్యంలో ఆయా సందర్భాల్లో అనేక విషయాలు బయలువెడలుతూ లయిస్తూ ఉన్నాయి. ప్రతి విషయము, ప్రతి భావన ఉత్పత్తి అయి మళ్ళా సుషుప్తిలో లయం కాక తప్పదు. అనగా సర్వ విషయాలు కూడా ఒకానక స్థితిలో అవన్నీ నిర్విషయమైపోతున్నాయి. తాడంతర పోయేసరికి ఏమైందండి, ఆ జీవుడి పట్ల జగత్తే నిర్విషయం అయిపోతుంది. అందుచేత ఈ యోగ భూమికల్లో సుషుప్తి భూమిక అనే ఒకనక భూమిక, ఒకనక స్టేట్ ఉంది, విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఫ్యూచర్. ఈ భూమికల గురించి ముందు చాలా చర్చించబోతున్నాం. ఈ సుషుప్తి భూమిక ఉన్న యందు ఉన్నటువంటి యోగి ఈ జగత్తును పొందుతూ ఉన్నప్పుడు, ఇందులో పాల్గొనవలసి వస్తున్నప్పుడు, లేక దీన్ని త్యజించవలసి వస్తున్నప్పుడు, దీన్ని ఆశ్రయించవలసి వస్తున్నప్పుడు అన్ని సందర్భాల్లో నేను కేవల స్వసత్తానే, కేవల సాక్షిని, నాకు కనబడుతున్నదంతా నా స్వసత్తా యొక్క ప్రత్యక్ష రూపము, నా ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపము. ఈ దేహాన్ని కదిలించే దేహి స్వరూపమే ఆత్మ. ఆ ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపమే ఈ కనబడే నీవు, నేను, జగత్తు ఇదంతా కూడా అన్నటువంటి బ్రాహ్మీ స్థితి, బ్రహ్మభావన యందు సుస్థిరుడై నిశ్చలుడై ఉంటూ ఉంటాడయ్యా. ఎవరు? సుషుప్తి భూమిక, సప్తమ భూమిక ఎందు వివేకించిన వాడు. ఏడు భూమికల గురించి ముందు చెప్పబోతున్నారండి. ఆ ఏడవ భూమికలో కేవల ఆనంద సప్తమ భూమికలో ప్రవేశించిన వాడు అభ్యాస వశం చేత ఒక స్టేజ్ బై స్టేజ్ ముందుకెళ్తూ ఉంటారండి. ఈ దృశ్యం గురించి, ఎటువంటిది ఈ దృశ్యం అని, ఏ ఫైనల్లీ ఏ స్టేట్కి వస్తారంటే, యోగ సాధన చేసిన వారు ఈ జగత్తంతా నా యొక్క ప్రత్యక్ష రూపమే అని మౌనంగా ఆస్వాదిస్తూ ఉంటారు ఈ దృశ్యాన్ని. ప్రశాంత జలంలో తరంగాల్లాగా నా ఆత్మ యందు ఈ జగత్తులు, నీవు, నేను, ఈ లోకాలు, లహారాలు కల్పనా దృష్టికి కనిపిస్తున్నాయి అన్న భావనని ధారణ చేసుకుని ఉంటారు. ఓ రామచంద్ర, ఆ పరబ్రహ్మము ఆకారాలకు సంబంధించింది కాదు. వాస్తవానికి ఈ జగత్తు కూడా ఆకారంగా సాకారంగా కనిపిస్తున్నప్పటికీ సాకారం కాదు ఇది. ఎందుకని? ఇది భావన చేత చూడబడుతోంది కాబట్టి భావనను అనుసరించి ఉంటుంది. భావనకు ఆకారం ఎక్కడుంది? వాస్తవానికి ఆకారం జీవుడు ఉన్నాడు, దేహి ఉన్నాడు. ఈ జీవుడు అనే దానిలో రెండున్నాయి, దేహము, దేహి. దేహానికి ఆకారం ఉంది కానీ దేహికి ఆకారం ఎక్కడుంది? కదిలే దేహానికి ఆకారం ఉంది కానీ కదిలిచేవాడికి ఆకారం ఎక్కడుంది? వాస్తవానికి పరబ్రహ్మము నిరాకారమే, ఈ జీవుడు నిరాకారమే. ఎందుకంటే ఈ జీవుడు పరబ్రహ్మం యొక్క రూపమే కాబట్టి. అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, హే మహర్షి, మీరు చెప్పినట్టుగా పూర్ణ బ్రహ్మం నుండి బయలువెడలుతున్నటువంటి ఈ ఉపాధి భేద వ్యవహారం అంతా, ఈ దృశ్యమంతా నిరాకారమే, ద్రష్ట కూడా నిరాకారమే, చూచువాడు కూడా నిరాకారమే. వాస్తవానికండి ఆకారం మనం ఘనీభూత జగత్తు చుట్టం వల్ల ఉందనుకుంటున్నాం, కానీ చూపుకి ఆకారం ఏంటండి? ప్రేమకు ఆకారం ఏంటండి? కోపానికి ఆకారం ఏంటండి? వ్యవహార ఆలోచనకు ఆకారం ఏంటండి? అసలు ఈ ఆలోచన చేయువాడికి ఆకారం ఎక్కడుంది? ఈ కాళ్ళు చేతులు కదిలిచే నేనుకు ఆకారం ఎక్కడుంది? మనం ఆకారం ఉందో ఆకారం ఉందో అనుకుంటున్నాం. ఇవన్నీ కలిపి కదా జగత్తు. జగత్ అనుభవ రూపమే కదా. కాబట్టి జగత్తు ఆకార రూపంగా కళ్ళకి కనిపిస్తున్నప్పటికీ ఇదంతా నిరాకారమేనాయనా. అయితే పూర్ణ పరబ్రహ్మం నుండి వెడల్తున్నటువంటి బయట బాహ్యానికి కనిపిస్తున్నటువంటి అనేక అనుభవములు పదార్థములతో కూడినటువంటి ఈ జగత్తు యొక్క పాత్ర ఏంటి? వాట్ రోల్ అండ్ పర్పస్ దిస్ దృశ్య జగత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే అండ్ సర్వ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ పూర్ణ పరబ్రహ్మం. అంతా పరబ్రహ్మమే అయి ఉండగా ఈ దృశ్యం యొక్క ఈ అనేక అనుభూతుల యొక్క అనుభవముల యొక్క పదార్థముల యొక్క పాత్ర ఏమిటి? అది చెప్పండి స్వామి. ఓ రామచ అప్పుడు రామచంద్రమూర్తి చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఓ రామచంద్ర పూర్ణ పరబ్రహ్మ సమక్షంలో అనేక విషయములతో వ్యవహారములతో కూడినటువంటి ఈ జగద్దృశ్యం యొక్క పాత్ర విషయంలో ఋషులమైనటువంటి మేము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో అది చెప్తాను వినుమయ్య. ఈ జగత్తు అనేటువంటి ఒక విశాల నాటక రంగంలో ఆయా ప్రాణులంతా వారికి వారి యొక్క ఇచ్చా అనుకూలమైన శరీరాలు అనుభవాలు పొందడానికి స్థానం. దిస్ ఏ ప్లేస్. ఈ జీవులు పెద్ద నాటక రంగం. దీనిలో జీవు ప్రాణి తన ఇచ్ఛకు తన తన అనుభూతులకు ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇది స్థానం మాత్రమే. అటువంటి ఇచ్చయే జీవునకు ఆయా దేహాలు ప్రాప్తింపజేస్తోంది. అయితే మహనీయుల దృష్టిలో ఈ ఉపాధి యొక్క రాక, ఈ దృశ్యము, ఈ దృశ్యము దేహానికి ఉన్న సంబంధము, ఈ వ్యవహారం, వీటన్నిటి మెయిన్ పర్పస్ స్వస్వరూప జ్ఞానానికి ఇదంతా ఉపకరణము. జీవితము అనేది ఎన్ ఆపర్చునిటీ టు లెర్న్ వన్స్ ఓన్ సెల్ఫ్. స్వస్వరూపాన్ని ఆస్వాదించేటువంటి ఒకనొక స్థితికి ఈ జగత్తంతా స్వస్వరూపం యొక్క స్వసత్తా యొక్క ప్రత్యక్ష రూపమే అని ఆస్వాదించడానికి ఈ జగత్తు ఒకనొక ఉపకరణం అన్నమాట జీవుడికి. నాయన ఆ నీ స్వసత్తా కేవల సత్ అది పూర్ణమే. అందులో కనబడేటువంటి ఈ జగత్తు కూడా పూర్ణమే. పూర్ణాత్ పూర్ణం ప్రసరతి సంస్థితం పూర్ణమేవ దత్. పూర్ణము నుండి వెలువడినది కూడా పూర్ణమే. ఏ జగత్తు వెలువడుతోంది అన్న దృష్టితో మనం చూస్తున్నామో అది కూడా పూర్ణమే. ఎలాగైతే పరమాత్మ పూర్ణుడు పూర్ణమో, పరతత్వం పూర్ణమో, అందులోంచి బయలుపడేటువంటి ఈ జగత్తు కూడా పూర్ణమే. నేను ఉన్నాను అనేటువంటి స్వసత్తా నుంచి ఈ దృశ్యం బయలుదేరుతుంది. జగత్ దృశ్యము పూర్ణమే. ఆ ద్రష్టత్వానికి కూడా సాక్షి అయినటువంటి కేవల సత్ కూడా పూర్ణమే. పూర్ణంలోంచి పూర్ణం వస్తుంది. ఈ జగత్తు పూర్ణం నందు ఏర్పడినటువంటి ఒకనొక కల్పన మాత్రమే. అందుచేత ఈ విశ్వము ఉత్పత్తి అయినది, స్థుతి పొందినది, లయిస్తున్నది ఒకేలా సమాచారం అంతా వాస్తవానికి అనుత్పన్నమే. ఈ జగద్దృశ్యము ఆత్మకు వేరుగా ఎప్పుడూ లేదు కాబట్టి ఇది ఉత్పత్తియే కాలేదు అని ఉత్పత్తి ప్రకరణంలో మనం నిరూపించుకోబోతున్నాం. ఎందుకంటావా జ్ఞానుల దృష్టిలో దృశ్యము దర్శనములకు భేదం లేదు. కనపడేదానికి చూడటానికి చూడబడేదానికి భేదం లేదు. ఎవరు ఎందుకంటే ఎవరు ఎట్లు ఏ ఈ విషయాన్ని చూస్తారో వారికి అట్లే కనబడుతుంది. ఎవరు దేనిని ఏ ఉద్దేశంతో ఏ భావంతో చూస్తారో వారికి ఆ విధంగా కనిపిస్తున్నది. అది ఈ దృశ్యం యొక్క ధర్మం కాబట్టి. అందుచేత జ్ఞానులకు జగత్ అని చెప్పినప్పుడు, బ్రహ్మము అని ఎవరైనా చెప్పినప్పుడు వారికి జ్ఞానుల దృష్టిలో ఈ రెండింటికి ఒకే అర్థం వాళ్ళకి కనిపిస్తుంది. అజ్ఞాన దృష్టికి జగత్ వేరు, జగత్ ఒక మీనింగు. పరబ్రహ్మం వేరు అనిపిస్తోంది, కాని జ్ఞానుల దృష్టిలో జగత్తు బ్రహ్మము ఒక్కటే అనే అవగాహన వాళ్ళు కలుగుంటున్నారు. సూర్యకిరణాలు సూర్యుడు వేరు కాదు కదా, అదేవిధంగా జగత్తు స్వసత్తారూప పరమాత్మ రెండు ఒకటిగానే ఒకే శబ్దం ఒకే అర్థం కలిగిన రెండు శబ్దాలుగా ఆత్మజ్ఞులు అర్థం చేసుకుంటుంటారు. కేవలము అర్థజ్ఞానం అంటే లిటరరీ మీనింగ్ పొందుతూ ఇది అనుభవ జ్ఞానాన్ని ఇంకా పొందనప్పుడు ఈ విషయం చక్కగా గ్రాహ్యం కాకపోవచ్చేమో కాని అభ్యాసము అనేటువంటి దివ్యమైనటువంటి ఔషధంతో ఈ జగత్తు పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం అనేది నా యొక్క నాకు సంబంధించిన నాది అని అనిపిస్తున్నటువంటి జీవుడు ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా అందరి జీవుల యొక్క బాహ్య రూపమంతా కూడా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అయి ఉన్నది అని ఆత్మజ్ఞులు మహనీయులు దీన్ని సుస్పష్టంగా గమనించి దర్శిస్తూ ఆస్వాదిస్తున్నారయ్యా. మామూలు భాషలో చెప్పాలండి, నా ఇష్టదైవమే ఈ సర్వ ప్రత్యక్ష రూపాల్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ నా రూపం కూడా అన్న భావన అన్న దృష్టి గల వాళ్ళకి, మహనీయులకు వాళ్ళకి జగత్ ఒకటి పరమాత్మ వేరే అర్థం ఉన్నది అని వాళ్ళకి అనిపించట్లేదయ్యా. సేమ్ థింగ్, ఓ రామచంద్ర ఇక్కడ నీకు మరొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఈ ద్రష్ట దృశ్యము ఈ రెండు ఉన్నాయి చూడు, ఈ ద్రష్ట దృశ్యము ఈ రెండు పొందుతున్న చిత్తం ఇవి కూడా మిథ్యేనయ్యా. ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడై ద్రష్ట అనబడును వాణ్ణి కల్పించుకుని అతను ఆస్వాదించే దృశ్యము కూడా కల్పించి ఆస్వాదిస్తున్నాడు అని గమనించదరుగాక. కాబట్టి నేను నీవు మొదలు అతడు ఇవి కూడా ఇవన్నీ కూడా భావన మాత్రమే, కేవలం భావన మాత్రమే. భావన ఆవల ఏ సాక్షి స్వరూపం ఉన్నదో అది మనం చెప్పుకుంటున్నటువంటి పరతత్వం. అది ప్రతి ఒక్కడి జీవుడి యొక్క నిత్య సత్య స్వరూపం. అది జగ అది ఎరిగినప్పుడు ఎరగనప్పుడు కూడా యథాతథం. సర్వం ఖల్విదం బ్రహ్మ అని వేదం చెప్పినట్టుగా ఈ సర్వము బ్రహ్మము కంటే వేరు కాదు అని వేద ఉపనిషత్తులు అత్యంత స్పష్టంగా ప్రపంచానికి ప్రకటించి చెప్పాయ. ఆ యొక్క పరబ్రహ్మం ఉంది చూసావు, అది అణువు కంటే అత్యంత సూక్ష్మం, ఆకాశం కంటే కూడా అత్యంత అత్యంత సూక్ష్మం. ఆకాశ మధ్యప్రదేశం కంటే కూడా అత్యంత శూన్యం. అటువంటి పరతత్వానికి అబ్సల్యూట్ ఐకి రూపమంటూ ఏది లేదయ్యా. అది ఈస్ట్ వెస్ట్ ఇటువంటి దిక్కులకు సంబంధించింది కానీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇటువంటి కాలానికి సంబంధించింది కానీ కాదు. అన్ని కాలాల్లో అందరిలో సర్వదా సమంగా వేయించేసినటువంటి వస్తువు. ఇప్పుడు మహర్షి అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, ఓ మహర్షి ఈ చిత్ అను ఆకృతి మాత్రమే కలిగినటువంటి మీరు చెప్పినటువంటి స్వసత్త పరతత్వము పరమాత్మ యొక్క రూపం ఎటువంటిదో మరొకసారి సూక్ష్మ దృష్టితో వివరంగా చెప్పండి స్వామి. ఆత్మస్వరూపం ఎటువంటిది? కేవల సత్స్వరూపం అని మీరు వర్ణిస్తున్నటువంటి ప్రతి జీవుని యొక్క ఆత్మ ఎటువంటిది? ఈ విషయం మీరు వివరంగా చెప్తే మాకు జ్ఞానం వృద్ధి చెందుతుంది కదా. మీరు చెప్తున్నది చెప్పబోతున్నది కూడా మరింత మరియు కొంత క్లారిటీతో మేము అర్థం చేసుకోగలం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వశిష్ఠ మహర్షి, ఓ రామచంద్ర, పరమాత్మ అనబడు జీవుని యొక్క వాస్తవ స్వస్వరూపం ఉంది చూచావు, దాని గురించి అభివర్ణిస్తున్నాను, దాన్నే పరబ్రహ్మము అన్నాం. ఎప్పుడైతే ఈ జగత్ సంబంధించినటువంటి విషయాలన్నీ లయింపబడతాయో ఆ మహాప్రళయ స్థితిలో ఉనికి కలిగి ఉన్నటువంటి స్వస్వరూప ఆత్మ గురించి చెప్తున్నాను విను. అటువంటి స్వస్వరూప పరబ్రహ్మము ఆత్మ అది ఎక్కడో లేదయ్యా, దట్ ఈస్ హియర్ అండ్ నౌ. ఎక్కడో ఉన్న వస్తువుని పరోక్ష వస్తువు అన్నాం, కానీ ఆ ద్రష్టకే సాక్షి అయి ద్రష్ట స్వరూపమై ఉన్నది కదా, మరి ఎక్కడో అది ఎక్కడో ఉన్నది కాదు. సో దట్ ఈస్ నాట్ సమ్వేర్ ఎట్ ఎ డిస్టెన్స్, దట్ ఈజ్ అలాంగ్ విత్ ఎవ్రీబడి ఎవ్రీ మినిట్. అది ఎప్పటికో లభించేది కాదు, ఆఫ్టర్ సమ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ వీ విల్ గెట్ దట్ అనేది కాదు. భౌతికమైన వస్తువులు ఒక ఇల్లు కట్టాలంటే ఆరు నెలలు పట్టచ్చు, ఆరు నెలల తర్వాత నాకు ఒక గొప్ప ఇల్లు ఉంటుంది అనొచ్చు. ఆత్మ వస్తువు ఆరు నెలల తర్వాత ఉంటుందని కొంత ధ్యానం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత అనకూడదు, అది ఇప్పుడే లభ్యం స్వశరీరే, ఇప్పటికే లభించబడింది, ఇప్పటికే సిద్ధించియే ఉన్నది అని ఉపనిషత్ ఉద్దేశం, వేదాల ఉపదేశం, మా అనుభవం సుస్పష్టం. ఒక ఆర్నమెంట్, నేను ఈ ఆర్నమెంట్ నేను ఈ ఆభరణత్వాన్ని కోల్పోతే ఇక బంగారం అవుతాను అంటే అర్థమే లేదు కదా, అది బంగారం కాంది ఎప్పుడు? ఈ జీవుడు పరబ్రహ్మం కాని క్షణమే లేదు. అది సర్వజనులకు వారి వారి స్వస్వరూప ఆత్మ రూపంగా స్వస్వరూప తత్వంగా దేహి తత్వంగా సర్వదా వేంచేసి ఉందయ్యా. ఓ సభికులారా, ఓ ప్రియ మానవుడా, ఒకసారి నీ చిత్తవృత్తిని నిరోధించు, మనస్సుని నిర్మలం చేయి, నిశ్చలం చేయి. మనస్సుతో స్వస్వరూప కేవల సత్తాను అనుభూతం చేసుకో. ఎప్పుడైతే మనస్సు కూడా లయమవుతుందో అప్పుడు మిగిలి ఉండేది ఏది? ఆ మిగిలి ఉండేదాని గురించే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టుగా అది అవర్ణనీయమైనటువంటి అన్డిస్క్రైబుల్ అయినటువంటి సాక్షి చైతన్యమే. అటువంటి తత్వానుభవం ఎప్పుడైతే ఈ ద్రష్ట ఈ శ్రోత ఆస్వాదిస్తూ ఉంటాడో అప్పుడు దృశ్య జగత్తు స్వభావ సిద్ధంగా అతని దృష్టికి దేనిదవుతుంది? శుద్ధ చైతన్య భావన దృష్టి చూస్తే ఈ దృశ్యం పరబ్రహ్మస్వరూపమే. దృష్టిం జ్ఞానమయం కృత్వాత్ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇదంతా బ్రహ్మము అనేటువంటి మూల పదార్థంతో తయారైంది. ఏ విధంగా ఆర్నమెంట్ బంగారంతో తయారైందో ఈ దృశ్యమంతా బ్రహ్మము అనేటువంటి మూల పదార్థంతోనే తయారైందని అలా సుస్పష్టమవుతుంది. కించిత్ శ్రద్ధతో బుద్ధి నిర్మలమైన ఈ నే చూచువాడు చూడబడినది చూడటం అనే త్రిపుడి అంతా భాషిస్తున్నది ఆత్మ ఏందే ఆత్మచేతని. అయితే అటువంటి పరబ్రహ్మము అనుభవం మాత్రమే ప్రతి ఒక్కడూ అనుభవం చేత సుస్పష్టం చేసుకోగలిగేదే, అంతేగాని ఎవరో నిరూపించేది కాదు. ఎప్పుడైతే నేను జీవుడను అన్నటువంటి బంధ జ్ఞానము బంధభావన, నేను శరీరమును తావు పుటకలకు సంబంధించిన వాడను, ఆలోచనలకు సంబంధించిన వాడిని, భావాలకు సంబంధించిన వాడిని, ఆశ నిరాశ దురాశ అయినటువంటి వాటికే బంధించబడేవాడిని అన్నటువంటి భ్రమ తొలుగుతుందో అప్పుడు కేవల ఆత్మ తక్షణమే ప్రతి జీవుడికి అనుభవం అవుతుందయ్యా. ఇక పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటిది అంటావా? ఒకనొకడు ఈ శరీర మొదలైన వాటితో కూడుకుని ఉండి ఈ జగత్తులో సంచరిస్తున్నప్పటికీ అతని చిత్తము ఈ కనపడే శబ్దస్పర్శ రూపరస గంధాల్లో ఎప్పుడైతే వాటిని స్పృశించనైనా చేయదో స్పృశించదో ఎప్పుడైతే చిత్తము నిర్లిప్తంగా మౌనంగా ప్రశాంతంగా ఉంటుందో అటువంటి స్థితే పరమాత్మ యొక్క స్వరూపం. మనసు ఎప్పుడైతే దృశ్యరాహిత్యం దృశ్యం మనసు ఎప్పుడైతే దృశ్యం లేకపోవటం స్వప్న రాహిత్యం జాడ్యము త్యాగ్యరాహిత్యం ఈ మూడు స్వప్నరాహిత్యం దృశ్యరాహిత్యం త్యాగ్యరాహిత్యం పొందినప్పుడు అప్పుడు కలిగి ఏర్పడే అప్పటికి శేషించి ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి కేవల ఆనంద స్వరూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపమయ్యా. కాబట్టి పరమాత్మ యొక్క తత్వం అనుభవ రూపం. ఈ పరమాత్మ యొక్క రూపం ఇంకా ఎట్లా ఉంటుంది అన్నదానికి నీకు ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, ఒక ఉదాహరణ ద్వారా నీకు ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అన్నదానికి. ఆకాశము ఆకాశం గమనించావా, అది ఎప్పుడు శూన్యము పూర్ణము అయి ఉంటుంది కదా. ఆకాశం యొక్క ఒక శిల యొక్క ఒక వాయువు యొక్క విషయంలో శూన్యత్వము పూర్ణత్వము ఘనత్వము ఉంటాయి కదా. ఈ శూన్యత్వం అంటే నిర్విషయము, పూర్ణత్వము ఇట్ ఈస్ కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్, ఘనత్వం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ మేనిఫెస్టేషన్. ఈ మూడు లక్షణములే చిన్మయ బ్రహ్మము యొక్క విశేషము అని గ్రహించబోయా. లేక ఒక ద్రష్ట యొక్క భావాతీత కేవల శుద్ధ స్వస్వరూపమే ఆత్మ యొక్క రూపం. అంతేగాని ఆత్మ అనగా అది ఎప్పుడో ఆఫ్టర్ సమ్ ప్రోగ్రామ్ we will ascertain, we will get, we will find, మనం సంపాదించుకుంటాం కాదు. ఈ జీవుని యందు ఎప్పుడైనా ఈ తెలియబడటం తెలుసుకోవటం తెలియబడినది తెలుసుకోవడం తెలుసుకోవటం ఈ మూడు భావంలో లయమైపోయి వాటికి సంబంధించిన భావాలతో సహా లయమైపోయి భావాతీత స్వరూపం అప్పుడు ఏది శేషించి ఉంటుందో మిగిలి ఉంటుందో అదే ఆత్మ యొక్క స్వరూపం. ఎప్పుడైతే ఈ జీవుల్లో తెలుసుకునే అయినా తెలియబడేది రెండు శాంతించి ఉంటాయో అప్పుడు మిగిలి ఉండేటువంటి స్వస్వరూప సత్తయే ఆ పరమాత్మ యొక్క స్వరూపం. మనస్సు జాగ్రత్త స్వప్నముల నుండి విడిపడినప్పుడు అప్పుడు శేషించి ఉండే స్థితియే మహాచైతన్య స్థితి, అదే శుద్ధ చైతన్య స్థితి, అదే స్వస్వరూపానుభూతి. అంటే ఈ చిరాచర సృష్టి దృష్టిలో లయమైనప్పుడు ఏర్పడేటువంటి స్థితియే ఆత్మానుభవ స్థితి. ఓ సూక్ష్మగ్రాహి రామచంద్ర, వింటున్నావా? పరమాత్మ ఎక్కడో ఎన్నడో ఎక్కడా అనే విషయం అర్థమవుతుందా? రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి పరమాత్మ యొక్క స్థానం మీరు చెప్తుంది కొంచెం విన అర్థమవుతోంది, కానీ చాలా అర్థం కాలేదేమో. కొంచెం స్పష్టంగా పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏంటి, తత్వం ఏంటి అనే విషయంలో ఏదైనా దృష్టాంతాలతో కొంచెం వివరంగా మాకు చెప్పండి స్వామి. స్టిల్ వీ హ్యావ్ దట్ ఇన్ డౌట్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ పరమాత్మ. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామచంద్ర కొన్ని ఉపమానాల ద్వారా కొన్ని మరొక చిన్న విషయం ఒక రెండు విషయాలు చెప్తాను విను. ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఈ స్థావ ఒక స్థావరం, ఒక రాయి మౌనంగా కదలలేకుండా కదలకుండా ఉంటుంది చూడు. ఆ రాయి ఏ విధంగా మౌనంగా ఉంటుందో, జగత్ విషయముల పట్ల మౌనం కలిగి ఉన్నటువంటి జీవుడు అప్పుడు శేషించే ఏ అనుభవం అతను ఎందు ఉంటుందో అదియే ఆత్మానుభవం. ఇంకో విషయం, బ్రహ్మ విష్ణు హర ఇంద్రాదులు కూడా నశించగా అప్పుడు ఏది సద్వస్తువు శేషించి ఉంటుందో దానికి ఎటువంటి ఉపాధి ఉండదు, అది నిరుపాధికం, నిర్వికల్పం అని పేరు పెట్టారు దానికి. అది విశ్వానికి సంబంధించిన సర్వసంజ్ఞను అతీతమైనది. అంతా లయమైనప్పుడు నశ్యత్ దేవగణన్ రసన్ మునిమనన్ మునిగణన్ నశ్యత్ ప్రపంచం లయన్. ఈ ప్రపంచమంతా లయమైనప్పుడు, దృష్టిలో లయమైనప్పుడు దాంతోపాటు ద్రష్టత్వం కూడా పోతుంది కాబట్టి ఆ ద్రష్టకు కూడా యజమాని సాక్షియే మనం చెప్పుకున్నటువంటి ఆత్మ యొక్క స్వరూపం. ఓ రామచంద్ర, నీ యొక్క నా యొక్క ప్రతి జీవుని యొక్క నిత్యమై వెలుగుతున్నటువంటి సత్యస్వరూపమే ఆ పరమాత్మ. వేరు అని తలచటమే సంసారం. వేరు కాదు ఏకైక ఏకో సత్ విప్రా బహుదా వదంతి అన్నట్టు. ఒకే పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు, కనపడుతున్నారు, నా రూపంగా కూడా ఉన్నారు, కనపడుతున్నారు అన్న భావనకి చేరడమే మోక్షిస్తుంది. వేరు అనుకోవడమే సంసారం. నేను వేరు, పరమాత్మ వేరు, నీవు వేరు, వాళ్ళు వేరు, సంసారము అనేది ఇంతే. ఇంతకు మించి విశేషమేం లేదు. అప్పుడు శ్రీ రామచంద్రమూర్తి ఈ జగత్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. ఓ ప్రశ్న వేస్తున్నారు రామచంద్రుల వారు, ఓ బ్రహ్మజ్ఞ వశిష్ట మహర్షి, ఈ మన కళ్ళకు ఎదురుకుండా ఈ స్థావర జంగమాలతో కూడినటువంటి కదిలేవి కదలని వస్తువులతో కూడినటువంటి జగత్ కనబడుతోంది కదా, జగత్ దృశ్యం కనిపిస్తుంది, జగత్ దృశ్యంలో జగత్తులో అనేక వస్తువులు కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఘనీభూతమై ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి కదా, ఇట్లా అనేక వస్తువులతో నిర్మించబడి ప్రార్థిస్తున్నటువంటి ఈ జగత్తు ప్రళయకాలంలో ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది? ప్రళయస్థానంలో కేవలం ఆత్మానుభూతి అన్నారు కదా మీరు, అప్పుడు జగత్తు లేకుండా పోతే అంటున్నారు. ఆ జగత్తు పోతున్నా ఎక్కడికి పోతుంది? వేర్ టు ఇట్ విల్ బి క్యారీడ్? మనం ఇంట్లో మట్టి తీసేస్తాం, మట్టి తీసి ఇంకో చోటు తేలినట్టుగా ఈ మనసు ఈ జగత్తు ఇంకో చోటికి పోతుందా? ఎప్పుడైతే ఈ జీవుడు కేవలం ఆత్మస్థితిని ఆశ్రయిస్తాడో అప్పుడు ఈ జగత్తు లేకుండా పోతుందా, ఉంటుందా? ఈ జగత్తు కేవలం ఆత్మీయ స్థితి సందర్భంలో ఎక్కడికి పోతుందో అది తెలియజేయవలసింది. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పుకొస్తున్నారు, రామచంద్ర ఒకనొక గొడ్రాలు ఉంది, ఆవిడ రెండో కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు? అసలు ఉంటే కదా గొడ్రాలు అంటేనే పిల్లలు లేని వాళ్ళు కదా, గొడ్రాలు రెండో కొడుకు ఉనికి ఎక్కడుంది? అలాగే ఆకాశంలో ఒక మేఘ ఆకారం చూసి ఓ చిన్నపిల్లవాడు అక్కడేదో వనములు జంతు ఆకారములు కుక్కలాగా మేకలాగా అలా ఉన్నట్టుగా అనుకుని కుక్క మేక ఏదన్నా ఉన్నాయేమో అనుకుంటాడు. అక్కడ ఉన్నదంతా మేఘాలు మాత్రమే, వాస్తవానికి అవి లేనట్లే ఈ జగత్ కూడా వాస్తవానికి లేదు. వశిష్ట రామచంద్రమూర్తి అడుగుతున్నారు, హే వశిష్ట మహర్షి, గొడ్రాలికి రెండవ కుమారుడు, అసలు గొడ్రాలికి కుమారుడే లేడు కాబట్టి మొదలే లేదు. ఆకాశంలో వనం కనిపించడం, ఆకాశంలో మేఘ ఆవృతాన్ని చూసి వనం అనుకోవడం, వాస్తవానికి అక్కడ వనమే అనేది ఏమి లేదు, ఏ కాలంలోనూ లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ముందు లేదు. గొడ్రాలికి రెండవ కుమారుడు వాక్యం వాచారంభ అన్నట్టుగా రెండవ కుమారుడు అనే క్వశ్చన్ లేదు. క్వశ్చన్ రెండవ కుమారుడు ఉంటే గొడ్రాలు ఎలా అవుతుంది? ఆ రెండు ఎక్కడా ఉండవు, అది సుస్పష్టం. కానీ ఈ జగత్తు ఎదురుకుండా కనబడుతోంది కదా, భావన ఉంటోంది కదా, జగత్ భావన ఉంటోంది కదా. వడ్రాలి రెండవ కుమారుడు, ఆకాశంలో వనము, అభావ పదార్థాలు. కానీ ఈ జగత్తు అట్లా కాదు కదా స్వామి. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామచంద్ర నువ్వు చెప్పిన గొడ్రాలి రెండవ కుమారుడు ఆకాశంలో వనం ఈ విధంగా భావం చేత జన్మించి పిల్లవాడికి కనబడుతూ లేదా వినేవాడికి ఏదో విషయం ఉన్నట్టుగా అనిపిస్తూ వాస్తవానికి లేవు. ఈ జగత్తు కూడా భావన చేత ఉంటూ అభావన చేత లేకుండా పోతుంది. అందుకని అభావ పదార్థం అంటారు దీన్ని. ఈ జగత్ అనబడేదానికి స్వతంత్రమైనటువంటి అస్తిత్వమే లేదు. ఎవరు ఏ రూపంగా భావన చేస్తే ఆ రూపంగా అనుభవం అవుతూ ఉంటుంది. అసలు అస్తిత్వమే లేదు, ఒరిజినల్ అస్తిత్వమే లేదు. కాబట్టి ఇది మొదలే ఉత్పన్నం కాలేదు, మొదలే అభావంతో కూడుకున్నటువంటి ఈ జగత్తు ఉత్పత్తి లేదు, అస్తిత్వం లేదు, నాశనం లేదు. జగత్తు నశించింది అంటే రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో ఒక భవనం ఉన్నది, ఆ భవనం ఎక్కి కూర్చున్నాను, అది నా భవనం, తెల్లారేసరికి కనపడలేదు కాబట్టి అది పోయింది, ఏదో నాశనం అయిపోయింది లేకపోతే పారిపోయింది అనుకోవడం వంటిది. ఈ జగత్ విషయంలో అప్పుడు రామచంద్రమూర్తి ఇంకో ప్రశ్న ఇస్తున్నారు, స్వామి నాది మరొక ప్రశ్న, వడ్రాలి రెండవ కుమారుడు ఆకాశంలో దృశ్యమో వృక్షమో అవి కల్పనలు మాత్రమే అనుకుందాం, అంటే మనోకల్పనలు మాత్రమే. అంటే కల్పన అనేది ఒకప్పుడు ప్రారంభమై ఇంకొకప్పుడు నశిస్తోంది. కల్పనలకు ఈ విధంగా ఉత్పత్తి ఉంది, క్షయం ఉంది. అలాగే ఈ జగత్తు కూడా ఉత్పత్తి క్షయాలు ఉన్నాయి అని అనుకుంటే తప్పే ఉంది. అసలు జగత్తే లేదు అనవలసిన అవసరం ఏంటి? ఎదుర్కొంటే అనుభవం అవుతున్నటువంటి ఈ జగత్తు లేదు అని ఎందుకు అనాలి? ఒక కల్పనకు ఉత్పత్తి క్షయాలు ఉన్నట్టుగా జగత్ కూడా కల్పన చేత ఉంటుందండి, కల్పన చేత ఉత్పత్తి అవుతుందండి, కల్పన చేత నశిస్తుందండి అని మనం అనుకోవచ్చు కదా. అసలు జగత్ మొదలే లేదు అని ఎలా ప్రతిపాదిస్తున్నారు మీరు? ఓ రామచంద్ర, మనసు చెప్తున్నారు నిజమేనయ్యా, నువ్వు చెప్పింది నేను కూడా ఒప్పుకుంటున్నా. కల్పన అనున్నది ఉన్నప్పుడే ఆకాశంలో వృక్షం, వంధ్యాపుత్రుడు, వడ్రాల కుమారుడు అనేవి ఉంటున్నట్టుగా ఉంటాయి. కల్పన క్షయిస్తే అటువంటివి ఏమీ లేవు అని తెలిసిపోతుంది. ఈ జగత్ విషయం కూడా అటువంటిదే. దృష్టిలో కల్పన ఉన్నంత వరకు జగత్ అనబడేది ఉంటుంది. దృష్టిలో కల్పన అట్రిబ్యూషన్ అనేది లేనప్పుడు, విజువలైజేషన్ అనేది లేనప్పుడు ఈ జగత్ కూడా లేకుండా పోతుంది. ఈ విధంగా గొడ్రాలి కుమారుడికి, వంశాపుత్రుడికి, జగత్తుకి పోలిక ఉన్నమాట నిజమే. ఇప్పుడు ఈ జగత్తు ఏదై ఉన్నది, ఎక్కడ ఉన్నది అనే ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు దానికి కూడా మనం చిన్న సమాధానం, ఇప్పుడు పరిమితంగా ఇప్పుడు ఒక సమాధానం చెప్పుకుందాం. బంగారపు గాజులు అనే దానిలో బంగారం వేరు, గాజులు వేరు అనేది లేదు కదా. ఎప్పుడైనా అవన్నీ విడివిడిగా ఉన్నాయా? లేవు కదా. ఆకాశము వేరు, శూన్యత్వం వేరు అని ఎక్కడైనా ఉంటుందా? ఆకాశం అంటేనే శూన్యత్వం ధర్మంగా కలిగి ఉంది. అలాగే ఈ జగత్తుకు మనం ఇది జగత్తు, ఇది బ్రహ్మము అని మనం టెక్నికల్ గా కాసేపు మన మెసేజ్ కొరకు మనం చెప్పుకుంటున్నప్పటికీ బ్రహ్మము కంటే జగత్తుకు వేరే రూపం ఏమీ లేదు అని అనుభవపూర్వకంగా మేము గమనిస్తున్నాం అయ్యా. తాటకొప్పు నలుపుకి భేదం లేనట్లు, మంచికి మనసుకి చల్లదనానికి భేదం లేనట్లు పరమాత్మకు జగత్తుకు భేదమే లేదయ్యా. ఒక ఆయన మెల్లకన్ను దోషంగా ఆకాశంలో ఇద్దరు చంద్రులను చూస్తాడు, అంటే ఇద్దరు చంద్రులు ఉన్నట్ట. ఆ ఇద్దరు చంద్రులు ఎప్పుడూ లేరు, అది స్వతహాగా లేనట్టే ఇక్కడ పరమాత్మ పరతత్వము స్వసత్త జగత్తు వేరైన ఫార్మేషన్స్ లో లేదు. స్వసత్త యొక్క భావనే జగత్ రూపంగా భావించబడి అనుభూతం అవుతోంది అంతవరకే. ఇప్పుడు ఒక ఆయన ఎండమావులు చూస్తున్నాడు అనుకో, ఆ ఎండమావుల్లో ఆయనకి నీరు కనబడుతుంది, చూస్తూ అంతగా నీరు కనబడుతుంది. నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి, ఏమయ్యా స్నేహితుడా ఎండమావులు ఉన్నాయ్యా, ఎండమావుల్లో నీరు ఉండదయ్యా అంటే, ఇప్పుడు ఆ స్నేహితుడు ఎండమావుల్లో నీరు కనబడుతోంది కదా, నువ్వు లేదంటే నాకేమిటి ప్రయోజనం, అందుకని నాకు పరిచిత బుద్ధి అవుతోంది కదా, నువ్వు లేవంటే మాత్రం నాకేమిటి ప్రయోజనం అంటే, అప్పుడు నువ్వేమంటావు, నాయన నీకు ఇప్పుడు కనబడవచ్చు కానీ మేము ఈ ఎండమావుల్ని పరిశీలించాము, ఇది ఎండ నీడ యొక్క కాంబినేషన్ వల్ల అలా అనిపిస్తుంది కానీ అక్కడ వాస్తవానికి ఎడారి మాత్రమే, అక్కడ వాటర్ అనేది ఉండదు, కొంచెం నీ చూపు సరి చేసుకో అని అంటావు కదా. ఈ జగత్తు విషయం కూడా అంతేనయ్యా రామచంద్ర. ఎవరికైతే సంసార దృష్టి చేత లోభము మోహము మదము మాత్సర్యము ఇత్యాదులు ఉంటాయో ఇత్యాదులు ఏర్పడినవి ఉంటాయో, ఎవరైతే నిజానిజాల్ని విమర్శించి ఉండరో వారికి ఇంద్రియ దృష్టి మాత్రమే ఉండి ఉండటం చేత అటువంటి హ్రస్వ దృష్టికి ఈ జగత్తు ద్రష్ట కన్నా వేరైన విషయంగా ఘనీభూతమే అనుభూతమవుతుంది. ఎందుకంటే జీవుడు పరతత్వ స్వరూపుడు, ఈ జగత్తేమో పరతత్వ ప్రత్యక్ష పరతత్వ స్వరూపమే. ఎప్పుడైనా ఎవరైనా శుద్ధ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం గురించి శాస్త్రకారులు మహనీయులు చెప్తూ ఉండగా అర్థం చేసుకుని, ఓహో ఇది కదా నా పరబ్రహ్మ తత్వము అని గమనిస్తారో, మరుక్షణం వారికి ఈ జగత్తు వాస్తవానికి లేదు అనేది అత్యంత స్వభావ సిద్ధంగా సుస్పష్టం అవుతుంది. నాటకంలో ఒక పాత్ర వహిస్తున్నప్పుడు ఆ నాటక సంబంధాలు ఆ పాత్ర అనుభవించవచ్చు కాక, కానీ నాటక పాత్రకి సంబంధించిన కాదక ఆతంక ఆ పాత్ర వల్ల పాత్రకు ఏర్పడినటువంటి అనేక గుణాలు పాత్ర నటించే వారికి రాదు కదా. అలాగే ఈ జగత్తు యొక్క వాస్తవ స్వరూపాన్ని గ్రహించిన వాడికి జగత్తు వేరుగా ఉన్నది అనే భావన స్వభావ సిద్ధంగా లయమవుతూ ఉంటుందయ్యా. ఓ రామచంద్ర, ఓ ప్రియ శ్రోతలారా, మేము అనేక కోణముల నుండి ఈ జగత్తు అనగా ఏమిటి, వాట్ ఇస్ దిస్, వేర్ ఫ్రమ్ ఇట్ ఈస్ బీయింగ్ బ్రాట్ అండ్ ప్లేస్డ్ హియర్ అన్నటువంటి దృష్టి నుంచి తీవ్రంగా పరిశీలించామయ్యా. జగత్ అనబడేది ద్రష్ట యొక్క భావనకు వేరుగా మాకెక్కడా లభించలేదయ్యా. ద్రష్ట భావన చేయకుండా జగత్ అనేదే కనిపించదు. ఒకవేళ జగత్తు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టితో కనబడుతోంది, మరి వేరు వేరు దృష్టికి వేరు వేరుగా కనబడుతున్నటువంటి ఈ దృశ్యం ఉన్నట్లా లేనట్లా, ఒక యంగ్ మ్యాన్ కి ఒక రకంగా కనిపిస్తుంది, ఒక ముసలాయనకి ఒక రకంగా కనిపిస్తుంది, ఒక జ్ఞానికి ఇంకో రకంగా కనిపిస్తుంది, అప్పుడు జగత్ ఉన్నట్లా లేనట్లా. ఒకవేళ జగత్ ఒకటే అయి ఉంటే ముగ్గురికి ఒకే రకంగా కనిపించాలి కదా. కనుక రామచంద్ర, ఈ జగత్ అనబడేది ఇది వరకు ఇతపూర్వం లేదు, ఇప్పుడు లేదు, ఇక ఎప్పటికీ ఇది ఉండబోదు. ఎప్పుడైతే ఈ జగత్తు లేనే లేదు అని ఈ విధంగా మనం యుక్తియుక్తంగా అనుకుంటూ వస్తున్నామో, ఇలా అని మనం అనేక సార్లు నిరూపించుకోబోతున్నామా ఈ ప్రకరణంలో? అప్పుడప్పుడు ఈ జగత్తు ఎప్పుడు వినాశనం అవుతుంది అనే ప్రశ్న ఎక్కడుంది? ఎప్పుడు వ్యుత్పత్తి అయింది, ఎప్పుడు వినాశనం అవుతుంది అనే ప్రశ్నే అసమంజసం కదా. అయితే ఈ జగత్తు వినాశనానికి మేము ఒక చిన్న మాట చెప్తున్నాం. ఒకనక ద్రష్ట యొక్క దృష్టిలో ఈ జగత్తు ఉంటోంది భావన రూపంలో. ఆ భావన లయించినప్పుడు శేషించేటువంటి ఆ పరతత్వాన్ని మేము విచారణ చేస్తూ మేము చెప్తున్నాము అని గుర్తు చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం చెప్తున్నటువంటి కేవల సత్ స్వరూపం జగత్ భావన లయించినప్పటి ద్రష్ట యొక్క స్వస్వరూపమే. అట్టి స్వస్వరూపంకి ఉత్పత్తి వినాశనములు సృష్టి ప్రయాలు లేవు. కాబట్టి సృష్టి ప్రళయాలు అనేది భావన యొక్క ఉత్పత్తి వినాశనములే గాని వేరే మరేమీ కాదు అని వేదాంత శాస్త్రం స్పష్టంగా బోధిస్తోందయ్యా. అప్పుడు శ్రీరాముడు మళ్ళా అడుగుతున్నారు, ఏ మహర్షి స్వామి చాలా బాగుంది కాని ఇంతకీ అసలు ఈ జగత్తు అనుభూతం కావడానికి ఆత్మ కన్నా వేరేగా అనుభూతమై అనేక దుఃఖాలు కలిగించడానికి కారణమేమిటో ఎట్లా అని నీ శాస్త్రాలు నిర్ణయిస్తున్నాయో నిశ్చయిస్తున్నాయో అది చెప్పండి స్వామి. ఓ రామచంద్ర, ఈ జగత్ కారణం ఏమని చెప్పాలి? ఒకవేళ బ్రహ్మమే దీనికి కారణం అంటావా? పృథివీ ఇటువంటి వస్తువులన్నిటికీ జడమైనదే మాత్రమే జడమైన దానికి కారణం కావాలి. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరబ్రహ్మము, చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మము జడమైనటువంటి భూమి మొదలైన వాటికి కారణాలు అవుతున్నాయా? కాబట్టి బ్రహ్మము జగత్తుకు కారణం అని అనలేం. జగత్తుకు వేరే కారణమూ లేదు. ఇక అయితే ఇక్కడ ఒక దృష్టాంతం చెప్తున్నాం టు ఎక్స్ప్లెయిన్ దిస్. చీకటి ఉన్నది, వెలుతురు లేకపోవటమే చీకటి అయినట్టుగా సూర్యకాంతికి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, మేఘాలు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు లేడు అని అనిపిస్తుంది, మేఘాలు పోతే సూర్యుడు ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే అజ్ఞాన దృష్టికి కనబడేటువంటి ఈ జగత్తు జ్ఞాన దృష్టి చేత, దృష్టి జ్ఞానం పొందడం చేత, దృష్టిం జ్ఞానమయం కృత్వా స్వభావ సిద్ధంగా కేవల సత్తా స్వరూపుడైన ఆత్మ యొక్క ద్రష్ట యొక్క, కేవల ద్రష్ట యొక్క, సందర్భ ద్రష్ట కాదు, కేవల ద్రష్ట యొక్క స్వస్వరూప ఆస్వాదనే జగదాస్వాదన అని సూక్ష్మ దృష్టికి స్పష్టంగా అర్థమవుతున్నాయా? ఎందుకనంటే బ్రహ్మము నిష్క్రియము, కేవల చైతన్యము, అనిర్వచనీయము. అటువంటి బ్రహ్మము జగత్తును నిర్మించడానికి కారణమేం లేదు. బ్రహ్మము కాకుండా వేరే మరేదో శక్తి ఈ జగత్తుకు కారణం కాదు. అందుచేత ఈ జగత్తుకు కారణమే లేదు అని వేదాంత శాస్త్రము, మహనీయులు, మేము నిర్ణయించుకున్నామయ్యా, నిర్ణయం వచ్చాం, అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ జగత్తు అకారణం, అకారణం కాబట్టి స్వతహాగా లేదు. కారణం లేని చోట కార్యం ఉండదు. కాబట్టి వెన్ దిర్ ఇస్ నో కాజ్ ఫర్ సంథింగ్, హౌ కెన్ దేర్ బి ఎన్ ఇఫెక్ట్? సో ఈ జగత్ అనే ఇఫెక్ట్ వాస్తవానికి లేదు. జీవుడు సమగ్రమైన ఆత్మ సమాచారం పొందకపోవడం వల్ల ఆ సందర్భంలో అనుభవిస్తున్న దృశ్యమే జగత్. ఇంతకు మించి దృశ్యం ఇదేం లేదు. ఇక మేము ఈ జగత్తును ఎలా చూస్తున్నామో ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తాను. మీరు మా దృష్టిలో ఆ సర్వమునకు, ఈ నేనుకు కూడా ఆది కారణమైనటువంటి పరబ్రహ్మమే విశ్వము వలె గోచరిస్తోంది. మహనీయులకు జగత్తుగా కనిపిస్తూ పరబ్రహ్మముగా అనిపిస్తోంది. ఈ అటువంటి భావనకి, అంటే జగత్ భావనకు కారణం ఎందుకు వచ్చింది అంటావా? అది అకారణమనే చెప్పాలి. ఇఫెక్ట్ రూపమైనటువంటి జగత్తు అకారణమే, ద్రష్టత్వం కూడా అకారణమే. సరదా, ఒక ఆయనకి సరదా వచ్చింది, ఎందుకు సరదా వచ్చింది? అది అకారణం. ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు ఏదైనా నాటకానికి వెళ్ళాలనుకున్నారు. నాటకానికి ఎందుకయ్యా, ఇద్దరం ఇక్కడ కూర్చోవచ్చు కదా, ఏంటి సరదాగా వెళ్దాం. ఎందుకు సరదా? సరదా అనేది దాని సరదా కారణం ఏముందయ్యా? అది అకారణమైనట్టు ఈ జగత్ అనుభవము కూడా, ద్రష్టత్వం కూడా అకారణమే. ద్రష్టత్వం అకారణం కాబట్టి దృశ్యం రూపమైనటువంటి జగత్ కూడా అకారణమే అని మేము నిర్ణయిస్తున్నామయ్యా అని మేము శాస్త్రకారులు శాస్త్రాలు పరిశీలించిన తర్వాత శాస్త్రముల ఉద్దేశం ఈ విధంగా అవగాహన చేసుకున్నాం. పరబ్రహ్మము సర్వదా నిష్క్రియం కాబట్టి పరబ్రహ్మము విశ్వాన్ని సృష్టిస్తోంది అనేది కూడా సరైన మాట కాదు, యుక్తియుక్తమైనటువంటి మాట కాదు. ఇక ఏం చెప్పాలంటే ఈ ద్రష్టయే లేక జీవుడే అత్యంత సూక్ష్మమైనటువంటి స్వస్వరూపం యొక్క స్వరూప స్వభావాలు కించిత్ ఏమర్చి ఉన్న సమయంలో జగత్ అనేటువంటి ఒక స్వప్నము వంటిది వాస్తవం వల్లే గోచరిస్తోంది అని అనవలసి వస్తుంది. మాకు దీనికి దృష్టాంతం స్వప్నమే. ఒక ఆయన నిద్రపోతున్నాడు, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, కళ వచ్చింది. కళలో నేను ఐఎమ్ దిస్ పర్సన్, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, నేను రామకృష్ణ అనే పేరు గలవాడిని, నేను ఏదో పుస్తకాలు రాసిన వాడినో, లేకపోతే తెలుసో తెలియకో ఉపన్యాసాలు చెప్పేవాడినో అని నా గురించి నేను నాకు జ్ఞాపకం లేదు నిద్రలో. అంటే ఏమైంది, జాగ్రత్తకు సంబంధించిన నా వివరాలన్నీ కూడా స్వప్నంలో అవిషయమైపోతున్నాయి. కానీ కించిది ఏమర్చబడి స్వప్నం ఆ సమయంలో సత్యమే అని అనిపిస్తోంది. ఏ దృష్టాంతం లాగానే వాస్తవానికి కేవల సత్స్వరూపుడైనప్పటికీ ఈ జీవుడు తన యొక్క సత్స్వరూపాన్ని అఖండ అప్రమేయ నిత్య ఆనంద తత్వాన్ని ఏమరచి నేను దేహిని, దేహబద్ధుణ్ణి, దృశ్యబద్ధుణ్ణి, ఈ సంబంధాల వల్ల సుఖదుఃఖాలు పొందేవాడిని, వీటి చేత పరిమితుణ్ణి అనేటువంటి కించిత్ భావం పొందుతున్నాడు. అదే జగత్ యొక్క అనుభవం. మించి జగత్కి ఉత్పత్తి లేదు, ఉనికి లేదు. కాబట్టి ఓ రామచంద్ర, ఈ జగద్దృశ్యమంతా స్వప్నంలో కనిపించే వస్తుజాలంలాగా ఒక ఊహ సంబంధమైన కల్పిత దృశ్యమే అని గమనించు. స్వప్నంలో ఒక పెద్ద మేడ కనిపించింది అయ్యా, అది వస్తువా అవస్తువా? వస్తువు అయితే దేంతో తయారైంది? స్వప్నమంతా స్వకీయ కల్పనే కదా, స్వకీయ కల్పనే ఆ విధంగా ప్రాప్తిస్తోంది కదా. అలాగే కేవల పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈ ద్రష్ట కూడా జగత్ అనేటువంటి స్వప్న కల్పనని, జాగృత స్వప్నాన్ని కల్పించుకుని అని అభ్యాస వశం చేత ఘనీభూతమైనటువంటి అనుభవంలాగా సాలిడ్ పంచభూత ఫిజికల్ లాగా, ఫిజికల్ స్టేట్ లాగా అనుభవిస్తున్నాడు. అజ్ఞానం తొలగినప్పుడు దృష్టి యొక్క పవిత్రత చేత స్వస్వరూపానికి సంబంధించి కేవల సత్తా స్వరూపం సుస్పష్టమైనప్పుడు, నిర్దుష్టమైనప్పుడు ఈ జగత్తుని స్వాప్నిక స్వప్నాంతర్గత వస్తువులాగా తప్పగా దర్శించగలదని చెప్పి నేను సర్వశ్రోతలకి మరొకసారి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇక ఈ జగత్తు అనబడేది దీనికంటూ ఉనికి ఉంటే అది పరమాత్మని ఎప్పుడూ ఆశ్రయించే ఉంటుంది. అంటే పరమాత్మ స్వరూపుడు జగత్ కల్పన ఒక చమత్కారంగా సరదాగా కొనసాగిస్తూనే ఉంటారు. కాబట్టి పరమాత్మ ఏ విధంగా శాసిస్తుంది? ఉదయాసమయములు లేకుండా ఉన్నారు ఈ జగత్తు కూడా భావనకి ఉదయాసమయములు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఐడియాస్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటికి ఉదయం ఉంటుంది, అస్తమయం ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ ఐడియేషన్ కొనసాగుతూ ఉన్నట్లే ఈ జగత్ అనేది కూడా పరమాత్మ యొక్క భావన చమత్కారమే కాబట్టి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అంటే నీరు ద్రవభావం పొందనట్టు కోల్పోనట్టు, వాయు స్పందరూపం కోల్పోనట్టు జగత్ అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. అయితే జ్ఞానం చేత ఇదంతా పరబ్రహ్మమునకు అద్వితీయంగా ద్వితీయమైనది కానట్లుగా సుస్పష్టమవుతుంది. బ్రహ్మము జగద్ రూపంగా ఉంది, జగత్ బ్రహ్మము రూపంగా ఉన్నది అన్నది అనుభవం అయినప్పుడు జగత్ వేరు, బ్రహ్మము వేరు, ఒకదానికి ఒకప్పుడు ఒకటి ఉంటుంది, ఇంకోప్పుడు ఇంకోటి ఉంటుంది అనే భ్రమ తొలగుతుంది. స్వప్నంలో ఒకడికి ఒక నగరం కనిపించింది. గోడలు కనిపించాయి, మనుషులు కనిపించారు. ఆ కనిపించిన మనుషులు, గోడలు, ఆ నగరం, వాటి యొక్క వాస్తవ రూపం ఏంటి? ఆ స్వప్న ద్రష్ట యొక్క చైతన్యమే కదా. అలాగే జాగృతిలో కనిపించేది కూడా జాగృత ద్రష్ట యొక్క చైతన్యమే, కల్పన చేత దృశ్యముగా కనిపిస్తోంది. జగత్తు నుంచి ఇంతకు నుంచి వేరే విషయం ఏమీ లేదయ్యా. స్వీయ ఆత్మయే స్వస్వరూప పరబ్రహ్మమునందు కల్పనా మాత్రంగా జగత్ అనే ఆభాసను కేవలం వినోదంగా పొందడం జరుగుతోంది. ఇది జగత్ యొక్క నిర్వచనం అని శ్రోతలందరికీ మనవి చేస్తున్నాను. మరలా ఈ చర్చను కొనసాగిద్దాం, ముందు ముందుకు వెళ్దాం. మరొక్కసారి ఆ రామచంద్రమూర్తి యొక్క కరుణ సర్వ శ్రోతలపై ప్రసరించునుగాక అని ఆకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి సందర్భంగా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామల మూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథులా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా వందితాఖిల లోకాయ రామచంద్రాయ మంగళం భక్త సాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదాతాయ మంగళం సౌమిత్రినా చ జానక్యా చాపబాణాసి ధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తు మంగళం దండకారణ్యవాసాయ ఖండితామర శత్రవే వృద్ధరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీ దత్త ఫలమూలాభిలాషిణీ సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్యుక్తాయ మంగళం హనుమత్ సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ శీతోల్లంఘిత సింధవే జితరాక్షస రాజాయ రణధీరాయ మంగళం అసాధ్య నగరీం దివ్యాం అక్షాయ సీతయా విభీషణ కృతే ప్రీత్యా విశ్వాభీష్ట ప్రదాయిని జానకీ ప్రాణనాథాయ సదా రామాయ మంగళం రాజాధిరాజాయ రామభద్రాయ మంగళం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా సీతారామ నమోస్తుతే. ఏతత్సర్వం లోకకల్యాణార్థం కళ్యాణమూర్తి సీతారామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. లోకకల్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, వృక్షోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు.